జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. పరమ పవిత్రమైన రామనామస్మరణంతో ఈ సాయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎప్పుడు రాముడి కథ ఎత్తుకున్న రామో విగ్రహవాన్ ధర్మ ఈ మాట అనుకున్నాకే మనం కార్యక్రమం మొదలుపెట్టాలి. ఒకవేళ నేను చెప్పపోయినా మీరు మనసులో అనుకోండి, రాముడు అంటే మూర్తి భవించిన ధర్మం. ధర్మానికి ఆకారం ఏం లేదు, రాముడి రూపంలో ఉందన్నమాట. ధర్మం రాముడు అనే పేరుతో ఒక రూపం ధరించి నాయనలారా నేను ఇలా నడుచుకున్నాను నాలా నడుచుకోవడానికి ప్రయత్నించండి, ప్రయత్నిస్తే తరిస్తారు అని చెప్పి 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించి అవతారం చాలించి ఆ ధర్మం వైకుంఠంలో మరో ధర్మ దేవతగా మారిపోయింది. అందువల్ల ధర్మానికి మారు రూపం అంటే పరమాత్ముడైన రామచంద్రుడు. ఆ నామంలో అందమున్నది, రూపంలో అందమున్నది, ప్రవర్తనలో అందమున్నది, ఆయన కథలో అందమున్నది. ఈ విధంగా సర్వ సౌందర్యాలు అందులో ఉన్నాయి కాబట్టి రాముడు సుందరుడు అని పిలువబడ్డాడు. ఇవాళ ఉదయం చిన్న పొరపాటు చేసినా ఎలా పతనమైపోతారో తెలియజేసేటటువంటి సునక కథ చెప్పుకున్నాం. మామూలు సునకం అండది. కౌలంచర మఠానికి కులపతిగా వ్యవహరించినటువంటి వాడు కుక్కైపోయాడు. ఈ ఉత్తరకాండంలో ఆయన కులపతి అని చెప్పారు ఏకంగా. కౌలంచర మఠానికి కులపతి అట. కులపతి అంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ పోస్ట్ అన్నమాటే. ఇంగ్లీష్లో వైస్ ఛాన్సలర్ అంటున్నారో మరి రిజిస్ట్రార్ అంటున్నారో మీరు తర్వాత చూసుకోండి. ఏమైనా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంతకాలం ప్రొఫెసర్గా పనిచేయాలో ఆలోచించండి. అంతటి ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాడు ఇవాళ ఈ సునకారావుగా మారిపోయినవాడు. కానీ పొరపాటు చేస్తే పతనం అయిపోయాడు. అందువల్ల ఎంతటి వాడైనా అనుక్షణం జాగరూకుడై ఉండాలి. మహానుభావులైనటువంటి వాళ్ళు కులపతులుగా వ్యవహరించిన వాళ్ళకే దిక్కుముక్కు, లేకపోతే వాళ్ళ కలియుగంలో ఉన్న మానవులం సామాన్యులం ఏ క్షణంలో ఏం చేస్తున్నామో తెలియదు. అటువంటి వాళ్ళం ఏమైపోతామని కొందరికి అనుమానం వచ్చింది. కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో ఉన్నత స్థాయికి వెళ్ళి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ కులపతి గారు ఒకరు. అంతపూర్వం ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. నహుషుడు అని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన చంద్రవంశానికి ఆదిపురుషుడు వంటి వాడు. చంద్రుడికి తార వల్ల బుధుడు పుట్టుకొచ్చాడు. బుధగ్రహానికి ఇల వల్ల పురూరవుడు పుట్టుకొచ్చాడు. సుదర్శనుడు అనే రాజుగారు కొన్ని కారణాల చేత అంబికావనంలో ప్రవేశించి హిమాలయాల్లో పార్వతీ శాప వల్ల ఆడదైపోయాడు. ఆడదైపోయాక సుదర్శనుడికి ఇలారి పేరు వచ్చింది. స్త్రీ రూపంలో ఉండగా బుధుడు ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆయనే పురూరవ చక్రవర్తి. ఈ పురూరవ చక్రవర్తి కుమారుడే నహుషుడు. నహుషుడు కొడుకు యయాతి. యయాతికి పెద్ద భార్య దేవయాని వల్ల యదువు, తుర్వసుడు, ఔరుడు పుట్టాడు. ఆ తర్వాత రెండవ భార్య వల్ల అనువు, ద్రుహ్యుడు, పూరువు అనేవాళ్ళు రెండవ భార్య శర్మిష్ఠ వల్ల పుట్టారు. ఎందుకు అక్కడి నుంచి పూరువు యొక్క వంశం అంతా వరుసగా మొదట్లో పౌరవ వంశం, ఆ తర్వాత కొంతకాలానికి ఆ వంశంలో కురుమహారాజు పుట్టడం వల్ల కౌరవ వంశం అయిపోయింది. అది పాండవ వంశంగా విభజింపబడింది. యదువంశం వాళ్ళంతా యాదవులుగా అయిపోయారు. ఆ వంశంలో మళ్ళీ క్రమంగా ఉరుష్ణి, బోధుడు మొదలైన వాళ్ళు పుట్టినప్పుడల్లా మళ్ళీ అది యదువంశం శాఖోపశాఖలు అయిపోయి యదువంశంలో 16 శాఖలు ఉన్నాయి. యాదవులు, వృష్ణి వంశస్థులు, బోధులు, అంధకులు, కుకురులు, సాత్వతులు, దాశార్హులు ఇలాంటి వాళ్ళు బోలెడ మంది ఉన్నారు. వీళ్ళంతా అవడానికి ఒకటే అయినా మళ్ళీ శాఖల పేరుతో కొంత కొట్టుకున్నారు. కృష్ణుడి కాలంలో ఐకమత్యం పొందారు. కృష్ణుడు అవతారం చాలించడంతో మళ్ళీ అందరిలో భేదాలు మొదలయ్యాయి. సృష్టిలో ఈ భేదం ఉంటుంది, మళ్ళీ ఆ భేదంలోనే ఐకమత్యం ఉండాలి. అనేకత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వం సాగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంతటి చంద్రవంశంలో చంద్రుడి కొడుకైన బుధుడు, బుధుడి కొడుకైన పురూరవుడు, పురూరవుడి కొడుకైన నహుషుడు ఎన్నో యజ్ఞములు చేశాడు. 99 అశ్వమేధయాగాలు చేశాడు. స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడు అయ్యాడు. ఇంద్రుడు కొంతకాలం భ్రష్టుడైపోయాడండి. ఆయన నిషధ పర్వతంలో ఒక తామర తూడులో దాక్కున్నాడు. టెంపరీగా ఇంద్రుడు అవసరమయ్యాడు. అందుకని మెజారిటీకి ఒక్క సీటు తగ్గింది. 100 సీట్లుంటే వాడు ఇంద్రుడు అవుతాడు. కానీ కర్మగాలి స్వర్గం అనే పార్లమెంట్లో 100 సీట్లు రాకుండా వీడికి 99 వచ్చాయి. అయినా సరే ఎవడో వాకౌట్ చేసి ఉంటాడు బహుశా. దాంతో ఫుల్ మెజారిటీ వచ్చింది. వీడిని రాజు అని చేశారు. రాజయ్యాక కొద్ది రోజులు బాగున్నాడు. తర్వాత ఇంద్రుడి భార్య శచీదేవి నాకు భార్య అవ్వాలన్నాడు. ఇంద్రుడి పదవిచ్చాం కానీ ఇంద్రుడి భార్యను నీకెలా ఇస్తామంటే, ఇంద్ర పదవిలో ఎవడు కూర్చుంటే వాడు ఇంద్రుడి భార్యను పొందవలసిందే అన్నాడు. దాంతో వాడు అగస్త్య శాపానికి గురి కొండ చిలువైపోయి ద్వాపర యుగం దాకా నానాయాతన పడ్డాడు. చివరికి ధర్మరాజు వల్ల శాప విముక్తి పొందాడు. కాబట్టి ఆయన అలా భ్రష్టుడయ్యాడు. ఇక ఆయన కొడుకు యయాతి. ఈ ప్రపంచంలో యయాతి చేసినన్ని దానాలు కానీ యజ్ఞములు కానీ ధర్మములు కానీ ఎవరూ చేయలేదు. అసలు ఆకాశంలో నక్షత్రాలైనా లెక్క పెట్టవచ్చు, కానీ యయాతి చేసిన దానములు లెక్క పెట్టలేము. అటువంటి యయాతి చక్రవర్తి స్వర్గానికి వెళ్ళాడు. శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు వీడిని పడగొట్టడానికి ఏమన్నట్ట దేవతల్ని పంపాడు. దేవతలు వచ్చి, యయాతి మహారాజా రండి రండి అని స్వాగతం పలికి హారతిచ్చి ఓ సింహాసనం మీద కూర్చోబెట్టి, ఏం చేసి మీరు స్వర్గానికి వచ్చారండి? భూలోక మానవులు స్వర్గానికి అంత తేలిగ్గా రాలేరు కదా, కానీ మీరు చాలా శీఘ్రకాలంలోనే స్వర్గానికి వచ్చారు. మీ పుణ్యం ఏమిటనగానే ఇక రెచ్చిపోయాడు ఈయన. అలా అడగండి చెబుతాను, ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు ఎవడున్నాడు? నేను చేసిన యజ్ఞములు ఎవడన్నా లెక్క పెట్టగలడా? తారల లెక్క కాగా శకతాతతి లెక్క. ఆకాశంలో నక్షత్రాలు కూడా లెక్కెట్టచ్చు, ఆ లెక్క తేలిక కానీ నా పుణ్య కార్యక్రమాల లెక్క పెట్టలేము. సముద్ర తీరంలోనో లేక నదీ తీరంలోనో ఇసుక రేణువులు ఉంటాయి. పొద్దున్న ఇసుక తుఫాన్ రాలా, ఆ ఇసుక రేణువులు ఎవడన్నా లెక్క పెట్టగలడా? డస్ట్ పార్టికల్స్, ధూళికణాలు అవి కూడా లెక్కెట్టచ్చు, కానీ నేను చేసిన దాన ధర్మాలు ఎవరూ లెక్కెట్టలేరు. వారి ముగ్ధారల లెక్క. వర్షాకాలంలో మేఘాల నుంచి కిందకి నిరంతరం వర్షిస్తున్న నీటి బిందువులు కూడా లెక్క పెట్టవచ్చు, వాటర్ డ్రాప్స్ కూడా లెక్క పెట్టచ్చు, కానీ నా దాన ధర్మాలు లెక్క పెట్టలేరు. అన్ని పుణ్యాలు చేశాను అని పొగుడుకోగానే వెంటనే ఇంద్రుడు పో కిందకని తోసిపారేశాడు. అదేమిటి కిందకు తోసేస్తున్నామంటే ఆత్మస్థుతి వల్ల నీ పుణ్యం అంతా పోయింది అని కిందకు తోసేశారు. పాప అన్ని కష్టాలు పడి పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళిన వాడు నేను గొప్పవాణ్ణి నేను గొప్పవాణ్ణి అని పొగుడుకోవడంతో పడిపోయాడు. ఆత్మస్థుతి పరనింద అందుకే పనికిరాదన్నారు. కాబట్టి మీలో ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గురువుగారు పొగడచ్చు కానీ మిమ్మల్ని మీరు మాత్రం పొగుడుకోకండి. గురువుగారు మీరు ఇంకా చాలా తక్కువ చెప్పారండి అనకండి. గురువుగారు ఏదో పొగుడుతూ ఉంటారు అందరినీ, ఎందుకంటే అందరూ బిడ్డల్లో అనిపిస్తారు కనుక. అందుకని పొగిడాక అబ్బే గురువుగారు మీరు చాలా తక్కువ చెప్పారండి, నా గురించి ఇంకా చాలా హిస్టరీ ఉందండి, ఆ హిస్టరీ మిస్టరీ విప్పుతానన్నారా, ఇదిగో ఇలాగే కిందకి పడిపోతారు. ఢామని పడిపోయాడు యాతి. ఆయనకి దిక్కు లేకుండా పోయింది. ఇలా మనకి స్వర్గానికి వెళ్ళి పతనమైపోయిన మహానుభావుల చరిత్రలు కొన్ని కోట్లు ఉన్నాయి. అవన్నీ చెప్పుకెడితే దానికోసం మళ్ళీ ఓ పాతిక సప్తాహాలు పెట్టాలి. ఎందుకు చెప్పాను ఇదంతా? వాళ్లే అలా పతనమైపోయారు. ఏది కులపతిగా వెళ్ళిన వాడు కొనకొక్క అయిపోయాడు. అప్పుడు ఇక మేమేమైపోతాం? మేము సామాన్యులం, అయోధ్యకు వచ్చాం ఓ పాతిక ఇడ్లీ తిని తిన్నారా అని అడిగితే పెళ్ళికూతురు కొత్త పెళ్ళికూతురులో సిగ్గుపడుతూ ఒకవిడ ఏమిటమ్మా నవ్వుతురావు తిన్నావా లేదా అంటే తిన్నా ఇలా అంది. నాకు గొడుగు కూడా అర్థం కాల. అంటే ఆవిడ ఉద్దేశం తిన్నాను తినలేదో మరి. ఇంతలో వాళ్ళ ఆయన పక్క ఆయన ఆయన కొండ బదులు కొట్టినట్టు మాట్లాడతాడు కనుక ఎందుకే అబద్ధం ఆడతావు, గురువుగారు ఎదురుకుండా తిన్నానని చెప్పి ఒక ఆరు ఇడ్లీ తిన్నాను చట్నీ పోసుకుని లేక సాంబార్ వేసుకున్నాను అని చెప్తే ఏమైనా కొంప ములుగుతుందా అన్నాడు ఆయన. ఏకాదశి ఉపవాసం అంట, ఏమీ తినలేదని చెప్పాలి కానీ తింది ఏదో కానీ తిన్నానని చెప్పడానికి సిగ్గు. ఈ చిన్న విషయాలకే అబద్ధం ఆడితే వీడికి స్వర్గం ఎక్కడ తేడుస్తుంది చెప్పాడు మీరు. కాబట్టి అయోధ్య వచ్చాం, ఇడ్లీ తిని తినలేదన్నాం, స్నానం చేయకుండా చేసామన్నాం, గురువుగారు కాసేపు కాపలాగా అంటే గుమ్మం బయట గుమ్మం లోపల పడుకుని పడుకోలేదని అబద్ధం ఆడాం. ఇలా ఎన్నెన్నో అబద్ధాలు ఒకటి కాదు కదా. ఇలాంటి వాళ్ళు ముక్తి ఎలా పొందుతారు? మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? అంత గొప్పవాళ్ళు పతనం అయ్యారు, మేము ఎలాగా ముక్తి పొందుతాం? ఏం భయపడక్కర్లేదట. గురువుగారి సన్నిధానంలో 3 సార్లు భక్తితో మధురముగా జయ శ్రీరామ అన్నంత మాత్రం చేత అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి. ఇక చాలు, 3 సార్లు అన్నారు సార్, 30 సార్లు అనలేదు. 3 సార్లు అన్నప్పుడు ఇప్పటి వరకు చేసిన పాపాలు పోయాయి. మళ్ళీ బయటికి వెళ్ళాక ఏం చేయొచ్చు? కొత్త పాపాలు చేసుకోవచ్చు. మళ్ళీ రేపటిదాకా చేసి మళ్ళీ రేపేం చేయాలి? కానీ రోజు గురువుగారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు 7 రోజులు నా ఎదురుకుండా కూర్చున్నారు. కాబట్టి గురువుగారి సన్నిధానంలో 3 సార్లు శ్రీరామ అంటే పాపం పోయింది. 7 రోజులు అయిపోయింది, వెళ్ళిపోయాం, లేదా 10 రోజుల తర్వాత వెళ్ళిపోతాం. 4వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా గురువుగారు అమెరికా కెనడా వెళ్ళిపోతున్నారు. అప్పుడేం చేస్తారు అంటే గురు నామస్మరణం చేసుకుని ఇందాక చెప్పినట్టుగా బలం గురో ప్రవర్తతామనో లేకపోతే వందే గురు పదద్వందమనో ఒక్కసారి గురుధ్యానం చేసి ఆయన ఇచ్చిన నామస్మరణం చేస్తే కూడా పాపములు తొలగుతాయి. కలియుగంలో నామస్మరణము కంటే మరొక అపూర్వ మార్గం లేదు. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షం ఇవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, వాటిల్లో ఒక సామగ్రి ఏమిటి? భక్తి. అది అన్నిటికంటే గొప్పది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఒక ఆయన ఈ మధ్యన మొదలెట్టాడు, భక్తి చాలా గొప్పది, ఇంకేం అక్కర్లేదు మీకు, ప్రాణాయామం అక్కర్లేదు, ప్రత్యాహారం అక్కర్లేదు, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అష్టాంగ యోగములు ఏమీ అక్కర్లేదు, అసలు గుడి అక్కర్లేదు, బిడక్కర్లేదు, భక్తితో ఇంట్లో కూర్చుంటే చాలన్నాడే. ఇంతకీ భక్తి అంటే ఏమిటనుకుంటున్నారు? స్వస్వరూపానుసంధానం, తన రూపమేమిటో తాను తెలుసుకుని తన ఆత్మలో తన మనస్సుని లగ్నం చెయ్యాలి, తన ఇంద్రియాలని ఇంద్రియార్థములతో లయం చెయ్యాలి. అనగా ఇంద్రియ నిగ్రహంతో తనను తాను తెలుసుకోవాలి. తానెవరో తెలుసుకున్నవాడు మాత్రమే భక్తుడు. ఇది భక్తి అంటే ఇంతకీని. భక్తంటే ఇలా టపాటపా 2 సార్లు చప్పట్లు కొట్టేసి కృష్ణారామ అన్నంత మాత్రం చేత అది నామస్మరణే కానీ భక్తి అవడంలా. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు చెప్పారు. ఈ ఆత్మానుసంధానం చెయ్యాలంటే ఇంకవాడు తనను తాను మరిచిపోయి పరబ్రహ్మ అయిపోవాలి, అంతటి పరాకాష్ఠాజ్ఞాన స్థితికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దానికి ఒకటే మార్గం అట, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అందుకని గోవింద 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 అని మూడుసార్లు ఆయనను సేవించుము. భజ అంటే సేవించుము. ఓ మూర్ఖుడా మందబుద్ధి, మూడుసార్లు గోవింద 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 అని ఎందుకు అనిపిస్తారంటే గోవిందుడిని సేవించు, గోవిందుడిని సేవించు, సేవించు గోవిందుడిని అన్నాడు ఆయన. అలా గోవిందనామ నిరంతరం గోవింద 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 అంటూ ఆయన సేవించు, ఆయన నామస్మరణ చేయి, తద్వారా ఈ లోకంలోనే సులభముగా ముక్తిని పొందుతావు. గురుపాద పద్మముల మీద గాఢమైన భక్తి కలిగిన వాడు, నిజమైన భక్తి కలిగినటువంటి వాడు చాలా తొందరగా పరమాత్మని పొందుతాడు. అందుకే ఇక్కడ భక్త లేదు నిర్భర భక్త అన్నాడు. ఎప్పుడూ విడిచిపెట్టని ఒక గాఢమైన భక్తి, దృఢమైన భక్తి గురుపాద పద్మముల మీద ఉంటే అటువంటి వాడు అచిరాత్ చాలా తొందరగా భవముక్త సంసార విముక్తి పొందుతాడు. అలా పొంది విడిచిపెట్టకుండా రామ రామానో, లేకపోతే గురువుగారు కృష్ణానమంటే కృష్ణానో, లేక శివానమంటే శివానో, ఏదో ఒక నామం, ఒక్క మంత్రం చాలుండే, కొన్ని వందల మంత్రాల కర్ల భక్తితో ఒకే ఒక మంత్రమును యావజ్జీవితం విడిచిపెట్టకుండా చేస్తే ఇంక వాడికి తిరుగుండదు. వరరుచి అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనకి కాత్యాయనుడు అని కూడా పేరు. పాణిని, కాత్యాయని, పతంజలిలో ఈ కాత్యాయనుడు అనేవాడు వార్తికం రాసిన పండితుడు. ఆయన వరుసగా నాలుగు వర్ణాల స్త్రీలని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద భార్య వల్ల, రెండో భార్య వల్ల, మూడో భార్య వల్ల, నాలుగో భార్య వల్ల నలుగురు సంతానం కలిగారు. అందులో పెద్ద భార్య కొడుకు కొంచెం చేదస్తుడు, ఆఖరి భార్య కొడుకు కొంచెం ఎక్కువ తెలివైనవాడు. ఓసారి అన్నగారి దగ్గరికి, పెద్ద భార్య కొడుకు దగ్గరికి ఈ ఆఖరాడు వెళ్ళాట అన్నగారి దర్శనానికి. ఆ సమయంలో వదిన గారు ఏమన్నారు, అన్నయ్య గారు గణపతి పూజ మొదలుపెట్టారు, గణపతి పూజ అయ్యేదాకా కాసేపు కూర్చోవాయి మరిది అనగానే కూర్చోవడం కుదరదులే వదిన అని ఒక గుణపం పుచ్చుకుని వాళ్ళ తొట్టులో గొయ్యి తవ్వాడు. ఈ గణపతి పూజ అయింది, గంట కొట్టి హారతి ఇచ్చిన తర్వాత అన్నయ్య ఎక్కడున్నాడు వదిన అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య పూజ మొదలుపెట్టాడు, మళ్ళీ ఆయన గొయ్యి తవ్వాడు. ఇలా 7 గంటలకు మొదలైంది పూజ, 12 దాకా ఓసారి గణపతి పూజ, తర్వాత సుబ్రహ్మణ్య పూజ, ఆంజనేయ పూజ, రామ పూజ, శివ పూజ, విష్ణు పూజ, అందులో మళ్ళీ నరసింహ పూజ, కృష్ణ పూజ, ఇలా ఒక్కొక్క పూజ జరుగుతోంది. అన్ని పూజలకి షోడశోపచారాలు, హారతులు ఇలా ఇస్తూనే ఉన్నాడైన. గంట కొట్టాడంటే హారతి పూర్తి అయినట్టు అనమాట. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో పూజ మొదలవుతూ ఉంటుంది. అప్పుడల్లా ఈయన గొయ్యి తవ్వడం మొదలెట్టాడు. మధ్యాహ్నానికి 25 గోధులు తవ్వాడు ఈయన. 12 గంటలకు పూజ పూర్తి చేసుకుని అన్నగారు బయటకు వచ్చి, తమ్ముడు నా కోసం పొద్దున్నే వచ్చేవట, పూజలో వండిపోయి నిన్ను చూడలేదు నేను. అవును మనలో మనమాట, ఎందుకురా గోతులు తవ్వుతున్నావు నా కొంపంతా అన్నట్ట. అన్నయ్య దాహం వేసింది, మంచినీళ్ళు పుడతాయేమోనని నుయ్యి తవ్వడం మొదలెట్టానన్నట్ట. వెంటనే అన్నగారు ఏమన్నాడు, ఓరి మూర్ఖుడా, 25 గోతులు తవ్వే బదులుగా ఒక్క గొయ్యి పూర్తిగా తవ్వి ఉంటే ఏనాడో నీళ్లు పడేవి కదరా అన్నాడు. అదే అంటున్నానరా మూర్ఖుడా, 25 రూపాలని ధ్యానం చేసే బదులు ఏదో ఒక రూపం మీద దృష్టి నిలిపి సరైన మంత్రానుష్ఠానం చేస్తే ఎప్పుడో నువ్వు దైవ సాక్షాత్కారం పొందేవాడు అన్నాడు. కాబట్టి ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి. దీని మీద ఉండదు, దాని మీద ఉండదు. గణపతికి నైవేద్యం పెట్టబోతే గణపతి కొడతాడేమో, సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం పెట్టబోతే ఆయన కొడతాడేమో. ఎందుకు కొడతాడు వాడు? అన్ని రూపాల్లో ఉన్నది ఆ పరమాత్మే. నీకు ఏదో ఒక రూపం నచ్చుతుంది, ఆ రూపాన్ని పెట్టుకో. ఓ మంత్రం ఇచ్చాం అనుకోండి, వసుధా మంత్రం చాలా అంటారా, రోగానికి ఇంకొక మంత్రం ఏమన్నా ఇంగ్లీష్ మందులా, ఇదేమో పెయిన్ కిల్లరు, ఇది వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ రావడానికి ఈ మందు, ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల ప్యాస్ ట్రబుల్ రాకుండా ఉండడానికి ఈ మందు, ఒకదానికోటి ఇన్ని మందులు ఎందుకు, ఒక్క మందు చాలు హోమియోపతి మందులా. కాబట్టి ఏదో ఒక్క మందు ఎలా అయితే మంచిదో అలాగే ఏదో ఒక దేవతని ఒక మంత్రాన్ని యావజ్జీవితం అనుష్ఠానం చేస్తే తరిస్తాం. అంతేగాని నిమిషానికి ఒక మంత్రం వేసుకోక్కర్లేదు. అది తెలియక మానవులు ఓ చేతస్థంతో పాడు చేసుకుంటున్నారు. కనుక మీకు మీ గురువు ఇచ్చిన నామాల్లో ఏది నచ్చిందో అది పట్టుకోండి. మరి నాయన ఇప్పుడు తుడవద్దని చెప్పరా, వాడు పొమ్మలేక పగట్టాడు, వాడు వీళ్ళు చెప్పండి ఒకళ్ళు వెళ్ళి, గాఢాత్ముడు వాడు, అదేమో లోపలికి వస్తుంది ఆ మట్టి అంతా, ఒకసారి వెళ్ళండి. వాడు మారీచుడు, మారీచుడు ఏం చేస్తాడు, రామనామస్మరణ జరుగుతుంటే అక్కడికి వచ్చి మాయలేడి రూపంలో వచ్చాడు మాయదారి వాడు. బయటికి వెళ్ళండి ఒకడు, పోతన గారు చాలా మంచి మాట అంటాడు, మారీచున్ కపట రోచు, మారీచుట వాడు కపటమైన మంజుల రోచుట్టవాడు, నీచుట్ట మారీచున్ నీచు కపట మంజుల రోచున్ అంటాడు. భలే అద్భుతంగా మాట్లాడాడండి. కాబట్టి ఏదో ఒకదాన్ని శుభంగా పట్టుకోవాలి. కారణం రామనామంలోనే అనేక శక్తులు ఉన్నాయి కనుక రామనామ మహిమ అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు. ఒకసారి నారద మహర్షికి రామనామస్మరణ ప్రభావం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, ఈ కలియుగంలో చాలామంది సులభంగా తరించడానికి రామనామం గొప్పదంటున్నారు, ఎవరిని అడిగినా రామ అంటే చాలు అంటున్నారు, ఇంతకీ రామనామ మహిమ ఎలా ఉంటుంది అని అడిగాడు. వెంటనే బ్రహ్మగారు భూలోకంలోకి వెళ్ళు, అక్కడ దోమలపేట ఒకటి ఉంటుంది, దోమలగూడ, ఇది డ్రైనేజీ పక్కనే, దోమలగూడ అశోక్ నగర్ పక్కనే ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడే ఒక దోమగారు ఇద్దరు పిల్లలకి అంటున్నారు, అందులో ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్ళి రామ అను ఏం దొరుకుతుందో చూడన్నట్ట. ఈయన పరుగు పరుగును వెళ్ళాడు. నారద మహర్షి అక్కడికి వెళ్ళి దోమ ఈనుతూ ఉండగా అందులో మొట్టమొదట పుట్టిన మగపిల్లాడి దగ్గర రామ అన్నాడు. టక్కున చచ్చిపోయింది దోమ. ఇదేంటారు రామానుగానే చచ్చిపోయింది, ఇలా కొట్టా కొట్టకుండానే అనుకుని కంగారు పడి బ్రహ్మ దగ్గరికి వెడితే, ఇప్పుడేం కంగారు పడకు, భూలోకంలో పేడపూడి అని ఒక పూడి ఉంది, ఆ పూడిలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన గోశాలు నడుపుతున్నాడు, ఆ గోశాల్లో ఒక ఆవు ఉంది, ఆ ఆవు గర్భవతి అయింది, అది దూడను కనబోతోంది, ఆ దూడ దగ్గరికి వెళ్ళి రామాను తర్వాత ఏం జరుగుతుందో చూడన్నట్ట. నారదుడు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ఓ గోసంరక్షణ సమితికి బ్రహ్మగారు చెప్పిన చోటకి వెళ్ళాడు. అప్పుడే గోవు ఈనుతూ ఉండగా ఆ దూడ దగ్గరికి వెళ్ళి, మొగదూడ అది కూడా, దాని దగ్గరికి వెళ్ళి రామానగానే ఢామం చచ్చిపోయింది ఆ దూడ కూడా. ఓరిదేవుడ రామానగాని ఇది కూడా చచ్చిపోయింది ఎట్రా బాబు అనుకుని మళ్ళీ కంగారు పడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ, ఏం కంగారు పడకు, కాశీరాజు గారి భార్య గర్భవతి అవుతోంది, ఆవిడికి పిల్లాడు పుట్టగానే రామ అను అనగానే నీకు అది అన్ననైనా, దొమ దగ్గరికి వెడితే రామ అంటే చచ్చిపోయింది, దూడ దగ్గరికి వెడితే రామ అంటే చచ్చిపోయింది, ఆవు దూడ కాబట్టి దొమ కాబట్టి ఎవడు నా వీపు సాపు చేయలేదు, ఇప్పుడు కాశీరాజు గారికి కొడుకు పుట్టాక రామ అంటే వాడు చచ్చిపోతే రాజుగారు నన్ను చితక కొట్టేస్తాడు, ఎంత నారదుండైనా నాకు భయం ఉంది అన్నట్ట. ఏం కంగారు పడకు, నేనున్నాను కదా వెళ్ళిరా అన్నట్ట. సరేనని వచ్చాడు. కాశీరాజు గారి భార్య గర్భవతి, మహారాజా నీకు కొడుకు పుడతాడని బ్రహ్మ చెప్పాడు, కొడుకు పుట్టగానే వాడితో నేను మాట్లాడాలి, అనుమతి ఇమ్మంటే, నారద మహర్షి మీకు అనుమతి ఏమిటి, మీరు ఎక్కడికి వెళ్ళినా అనుమతిస్తాం, అసలు నారదుడు ఏది చెబితే అదే ధర్మం, నారదుడు సద్గురువు, ఆయన చెప్పింది మంచైనా చెడ్డైనా అది మంచే, అసలు చెడ్డే చెప్పవు, నువ్వు చెప్పావంటే శాస్త్ర విహితమే తప్ప శాస్త్ర నిషిద్ధం ఉండదు, అలాగే అన్నట్ట. కాశీరాజు గారి కొడుకు పుట్టగానే ఈయన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. రండి నారద మహర్షుల వారు స్వాగతం అన్నట్టు వాడు. ఒరే నువ్వు నన్ను ఎలా ఎరుగుదూరా, నాకు ఏకంగా స్వాగతమే చెబుతున్నావు అన్నాడు ఈయన. అదేమిటండి మర్చిపోయారా, నేను పరమ నీచమైన పాపాలు చేసి ముందు దొంగగా పుట్టాను దొంగలగూడలో, అక్కడ చెవిలో రామ అన్నారు, నీచమైన దోమజన్మ విడిచిపెట్టి పవిత్రమైన గోజన్మ పొందాను, ఆ గోజన్మలో కూడా మళ్ళీ ఎక్కువ కాలం ఉండక్కర్లేకుండా రామ అన్నారు. ఆ మహాప్రభావంతో కాశీరాజు గారి కొడుగ్గా పుట్టి మోక్షక్షేత్రమైన కాశీని పరిపాలించి శాశ్వతంగా ముక్తి పొందుతాను, ఇది రామనామ మహిమ అన్నాడు. అసలు ఎంత అద్భుతమో ఇప్పుడు ఆలోచించారా, కేవలం కొద్ది ఏళ్ళు కూడా గడవకుండానే రామనామస్మరణంతో నీచాతి నీచమైన దోమేమో గోవుగా మారి ఆ గోవేమో కాశీరాజపుత్రుడయ్యింది. కాశీలో మరణిస్తే ముక్తికాకేమొస్తుందండి? కాశీ మరణం కోసమే నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు కాశీ పెడదామా, ఎప్పుడు కాశీ పెడదామా అనుకుంటాం. కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ, అటువంటి కాశీక్షేత్రంలో కాశీ రాజుగారి కొడుకు పుట్టి దాన్ని పరిపాలించి ధరించేటవాడు. ఎంత అద్భుతం ఈ రామనామస్మరణ. ఒకప్పుడు నర్మదా నదీ తీరంలో భయంకరులైన దొంగల గుంపు ఉన్నారు. వాళ్ళు మామూలు దొంగలు కాదు, మనుష్యుల ప్రాణాలు తీసి ధనాలు అపహరించే పాపాత్ములు. స్త్రీలు కనపడితే చెరబట్టేవారు, అంత నీచులు వాళ్ళు. వాళ్ళకి మానము ప్రాణము లెక్క కాదు. 50-60 మంది ఉంటారు ఆ దొంగలు. అలాంటి దొంగలు చాలా కాలం నర్మదారణ్యాలలో, చెప్పగా 12 అరణ్యాల్లో ఒక అరణ్యం నర్మదారణ్యం కూడా. అర్బుదారణ్యము, నర్మదారణ్యము, దండకారణ్యము, పుష్కరారణ్యము, ఉత్పలారణ్యము, హిమవదరణ్యము, నైమిషారణ్యము, బృహదారణ్యము, ఇలాంటి అరణ్యాల్లో నర్మదారణ్యం కూడా రోజుల్లో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ నర్మదారణ్యంలో ఈ దుర్మార్గులు చేస్తున్న పాపకృత్యాలు ఆ దేశపు మహారాజు గారికి తెలిసే. ఎవరో క్రూరులైన దొంగలు చోరులు అరణ్యంలో మకాం పెట్టి ఎంతోమందిని చంపుతున్నారట. వీళ్ళ సంగతి ఏమిటో చూడాలనుకున్నాడు ఆయన. వెంటనే స్పెషల్ కమెండోస్ని ఏర్పాటు చేశాడు. సుశిక్షితులైన మూలబలం వాళ్ళు, వాడు ఒక్కొక్కడు 100 మందిని చాలా తేలిగ్గా చంపగలరు, కొండలెక్కగలరు, గుట్టలెక్కగలరు, చురుగ్గా ప్రయాణిస్తారు. 100 మందితో ఏకకాలంలో కత్తియుద్ధం చేసే మహావీరులు అటువాళ్ళు. అటువంటి మహావీరులైనటువంటి భటుల్ని ఈ దొంగల్ని పట్టుకోవడానికి పురమాయించాడు. ఈ విషయం దొంగలకి తెలిసిపోయింది, వాళ్ళకి కొంచెం భయం కలిగింది. మహారాజు గారు చాలా పరాక్రమవంతుడు, పైగా ఆయన పంపేది ప్రత్యేక బలాన్ని, కాబట్టి మనం దొరికితే ప్రాణం తీసేస్తారు. ఎలా అయినా మన ప్రాణం పోతుంది, భటుల చేతిలో చచ్చినా దుర్మరణమే, రాజుగారికి దొరికామా ఉరి తీస్తారు. ఏదో రకంగా ఈ రాజ్యం విడిచిపోదాం, నర్మదా నదికి ఇవతల ఒడ్డున మనం ఉన్నాం, నర్మదని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతే అక్కడ వేరే రాజ్యం ఉన్నది, ఆ వేరే రాజ్యంలో ఈ చట్టాలు వర్తించవు కనుక అక్కడికి వెళ్ళి సుఖంగా బతకచ్చు. మళ్ళీ కొంతకాలం వాడికి దొరకకుండా అక్కడ నుంచి ఇంకో రాజ్యం పోవచ్చు. ఆఖరిసారిగా ఓ పెద్ద దొంగతనం చేద్దాం, ఎందుకంటే చివరిసారిగా డబ్బులు బాగా కావాలి. ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు క్షవరం చేశారండో, డబ్బులేం దాచుకోలేదు, అందులో వచ్చే రోజుల్లో దాచుకోవాలి. క్షవరం అయిపోతే చివరి రోజుల్లో వివరం తెలిస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి డబ్బు వస్తున్న రోజుల్లో ఏం చేయాలి, ఎంతో కొంత భవిష్యత్తుకు దాచుకోవాలి. పెన్షన్ స్కీమ్ అని ఉంటుంది కదా, మా రత్నాకర్ గారిని అడిగితే చెప్తారు ఎల్ఐసిలో, ఆ పెన్షన్ స్కీమ్ చేయించేసుకోండి, అప్పుడు నెల నెల ఏదో వస్తూ ఉంటుంది. అప్పుడు పెన్షన్ వస్తే టెన్షన్ ఉండదు. అందుకని వీళ్ళు ఏమనుకున్నారట, చివరిసారిగా ఎవరైనా ఓ మంచి పెళ్లి గుంపు వాళ్ళు వస్తే వాళ్ళని దోచుకుందాం, దోచుకున్న తర్వాత ఏం చేద్దాం, వనే చరామహ, ఈ అడవిలో దొంగతనం కోసం చరామహ తిరుగుదాం, ఆ తర్వాత ఏం చేద్దాం, వసుచాహరామహ, వసు అంటే బంగారం, వసుచ ఆహరామహ, బంగారాన్ని అపహరిద్దాం, నదీంతరామహ, ఆ తర్వాత ఈ నదిని దాటి అవతలకు వెళ్ళిపోదాం, నా భయం స్మరామహ, నది దాటి అవతలకు వెళితే ఇక మనం భయపడవలసిన అవసరం లేదు, ఏనాడు భయం అనే మాటనే తలుచుకోక్కర్లేదు, హాయిగా పోదాం అనుకున్నారు. ఆ రోజుల్లో అంతా సంస్కృతంలో మాట్లాడేవారు, సంస్కృతంలో మాట్లాడితే కొన్ని లాభాలు అన్నమాట. ఇంతలో సరిగ్గా వీళ్ళ అదృష్టం బాగున్నది, మంచి పెళ్లి గుంపు వచ్చిందండోయ్, 15 మంది ఆడవాళ్ళు, 5గురే మగవాళ్ళు, ఓ 20 లేక 25 మంది ఉన్నారు జనం. పెళ్లి వాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు ఒళ్ళంతా నగలు దిగవేసుకున్నారు, 7 వారాల నగలు పైగా. అసలు వాళ్ళల్లో ఒక్క ఆవిడ వచ్చిందంటే మొత్తం సింహాసనానికి కావాల్సిన బంగారం అంతా ఆవిడ ఒక్కతే ఇవ్వగలదు. రోజు ఎంత అడిగినా 0.25 గ్రాము 0.25 గ్రాము వీటితో ఎంతకాలం గడుపు నిండి, అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తగలాలి బేరం అనమాట. అంత మంచి బంగారం దిగవేసుకుని ఒక్కొక్కళ్ళు 100 కేజీలు 200 కేజీలు బంగారపు నగలు వేసుకున్న ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి రక్షణగా వస్తున్నటువంటి మగవాళ్ళు, వీళ్ళంతా కనబడ్డారు. భలే దొరికిందిరా మనకి ఈ పూట మంచి బేరం, భలే మంచి చౌకబేరం అనుకున్నారు. వెంటనే వీళ్ళు పెద్ద పెట్టున అరుచుకుంటూ ఆక్రమణ నరిచి, హిందీ వాళ్ళు కదా, ఆక్రమణ నరిచారు. ఈ 50 మంది దొంగలు ఈ 25 మంది మీదకి దూకారు. వీళ్ళ కర్మగాలింది. నిజానికి వచ్చిన వాళ్ళు ఆడవ కాదు మగ కాదు, ఈ స్పెషల్ కమెండోస్. రాజుగారు పంపిన మూలబలమే ఆడవేషాల్లో వచ్చారు. ఆడవేషం వేసుకుంటే ఆడవాళ్ళలోకి అంత అందంగా ఉన్నారట. అలా ఉంటాయండి కొంతమంది మేకప్లు. కొంతమంది మేకప్లు వేసుకుంటే ఎంత అందంగా కనపడతారు. ఆ తర్వాత వాళ్ళ గదిలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నమాట, ఏమండి ఇందాక నాతో మాట్లాడారు ఆవిడ ఏరండి అని అడిగాను ఒకసారి. నేనేనండి, అలా అడుగుతారేమంది, నేను మూర్చిపోయినంత పని అయింది, కింద పడిపోయాను. ఇంతలోనే పక్కన ఉన్న మనోజ్ గారు నా మొహం మీద కలిసి నీళ్లు కొట్టారు. అదేమిటమ్మా ఇందాక ఇంటర్వ్యూ చేసింది ఎవరండి అంటే నేనేనంటుంది ఆవిడ. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత మందాన రాసుకొచ్చింది రంగు, ఆ రంగు తుడిస్తే అసలు రంగు బయటపడింది, ఇదని వాడు అసలు రంగు బయటపడడం అంటే. ఆవిడ చూస్తే హడిలిపోయాను నేను. ప్రపంచంలో ఉన్న పవిత్ర వస్తువులన్నీ, గౌడు గేది చర్మము, కొండముచ్చు ముఖము, ఇవన్నీ అక్కడే చేరాయి. కాబట్టి మేకప్పులు అలా ఉంటాయండి. భలే మేకప్పు, జూన్ కప్పు, ఏప్రిల్ కప్పు, ఈ కప్పులతోటి కప్పుకుంటారు. కప్పు కనపడకుండా, తెలుగులో కప్పు అంటే నలుపు అండి, అది కనపడకుండా కప్పుకోవడం అనమాట. పాపం వీళ్ళంతా మంచి మేకప్ వేసుకుని వచ్చిన ఆడవాళ్ళు ఆడవాళ్ళు గారు. ఆ చీరలు తీసేస్తే వాళ్ళంతా కవచాలు వేసుకున్నటువంటి సైనికులు, యోధులు. వరల్లో కత్తులు దూశారు. ఒక్కొక్కడు చూస్తుండగా 10 మంది నరికి అవతల పారేశారు. 25 మందిలో గట్టిగా 5-6 యుద్ధం చేస్తేనే మొత్తం 50 మంది దొంగలు తెచ్చారట ఒక్క దెబ్బకి. పట్ పట్ మన నరికి పారేశారు. వాళ్ళు కాళ్ళు చేతులు కాదు, పేకలే నరికి పారేశారు. మొత్తం దొంగలంతా నిరవశేషంగా చచ్చిపోయారు. ఈ పాపాత్ములు చచ్చిపోగానే ఈ దొంగల్ని తీసుకువెళ్ళడానికి అక్కడికి భయంకరాకారులైన యమకింకరులు వచ్చారు. పరమ పాపాత్ములైన నీచుల ప్రాణం తీసుకుపోవడానికి ఎవరు వస్తారు? యమకింకరులు వస్తారు. వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క 3 చొప్పున వస్తారు. ఎప్పుడైనా భూలోకంలో చెయ్యరాని మహాపాపాలు చేస్తే వీడు చావగానే వీడి ప్రాణం శరీరంలోంచి బయటికి తీసి ఈ ప్రాణాన్ని యాతనా శరీరం అనే శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరం 5 నుంచి 6 అడుగుల మధ్యలో ఉంటుంది. ఆ శరీరానికి లింగభేదం ఉండదు, స్త్రీ పురుషాది భేదం ఉండదు. ఆ మలమూత్రాలు విడిచిపెట్టడానికి ఏదో విచిత్ర రంధ్రాలు ఉంటాయి తప్ప ఏమీ ఉండవు. అదొక విచిత్రాకారం. పెదవులు దుబ్బుల్లో ఉంటాయి, కనుబొమ్మలు భీకరంగా ఉంటాయి. అందుకే ఆ వికృతాకారాన్ని యాతనా శరీరం అంటారు. యమకింకరులు ఈ ప్రాణం అందులో ప్రవేశపెట్టి వాడి మెడకో తాడేసి ఈడ్చుకుపోతారు యమలోకానికి. ఆ యమలోకంలో యముడి దగ్గర ప్రవేశపెట్టిన తర్వాత యముడు ఈ దుర్మార్గుడు ఏం చేశాడని అడిగితే, ఏం చేశాడా మహానుభావుడు పద్మాకర్ గారు, ద్వారకలో భాగవత్ సప్తాహం చేసి బంగారపు సింహాసనం ఊరేగిస్తానంటే దానికి రాకుండా ఇంకో తోటకు పోయాడండి, అందుచేత వేసేయండి అంటారు వీణ్ణి. ఓరి దుర్మార్గుడా, ద్వారకలో భాగవత్ సింహాసనానికి రమ్మని బతిమాలు పిలిస్తే నేను రానంటావరా? ఎవడక్కడ వీడి కుంభీపాక నరకంలో పుణుకులు వేయించినట్టు వేయించండి అనగానే వీడు వణుక్కుంటాడు, వీడు వేయిస్తారు అని నేను అలా వ్యాసుడు అన్నాడు. ఈ విధంగా వాడి వాడి పాపాలు చాలా ఉంటాయండి, అవన్నీ లెక్క పెడతారు. పైగా అసలు యమలోకానికి వెళ్ళే మార్గం అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈ దుర్మార్గుడు ఆత్మని బయటికి లాగి శరీరంలో ప్రవేశపెట్టి మెడకు తాడు వేసి కుక్కను ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోతారు. అలా ఈడ్చుకుపోతూ ఉంటే అక్కడ యమలోకంలో ఒక రోజు గడిస్తే భూలోకంలో ఒక నెల గడుస్తుంది. అందుకే ఇక్కడ చచ్చిపోయిన వాడికి మాసికం అని పెడుతున్నారే, మాసికంలో అన్నం పెడితే వాడికి ఒక రోజు భోజనం. యమ మార్గంలో ఒంటిపూట భోజనమే ఉండవు. పొద్దున్నే కాఫీ టీలు డ్రమ్ములో పోయడాలు, యజ్ఞం అయ్యాక టిఫిన్లు, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు, 3-4 మధ్యలో టీలు, సాయంత్రం మళ్ళీ టిఫిన్లు భోజనాలు, ఇన్ని ఉండవు. యమలోకానికి వెళ్ళే మార్గంలో రోజుకు ఒక్క పూటే భోజనం. ఆ భోజనం కూడా వాళ్ళు పెట్టరు, భూలోకంలో మనం పెట్టాలి. ఇక్కడ ఎవడైనా చచ్చిపోతే వాడికి ప్రతి నెల మాసికం అనే పేరుతో, వాడు ఏ తిథిని చచ్చిపోయాడో ఆ రోజున ప్రతి మాసము ఇంత పిండం పెడితే ఈ పిండము పిండం మీద పోసిన నీళ్లు వాడికి ఆకలి దప్పిక తీరుస్తాయి. అప్పుడు యమ మార్గంలో వాడు ప్రయాణిస్తాడు. ఇక్కడ భూలోకంలో కమ్యూనిస్టులు ఉంటారనుకోండి, ఆ కమ్యూనిస్టు పిల్లల్ని కన్న తల్లిదండ్రులు అక్కడ ఏడుస్తారన్నమాట. బతికొండగా దరిద్రులకి బుద్ధి చెప్పలేదు, వాళ్ళు పిండాలు పెట్టడం లేదు, ఇక్కడ గండం అయిపోయిందని నీళ్లు లేక తిండి లేక ఎంత అలమటించిపోతారో తెలుసా అండి. అలాంటి వాళ్ళు నా దగ్గర ఎన్నోసార్లు మొరపెడితే వాళ్ళ కోసం నేను పిండ ప్రదానం చేశాను. నేను నిజంగా స్వప్నంలో చూడటం కాదు, కళ్ళారా చూశాను అటువంటి వాళ్ళు కూడా. ఒక పాపాత్ముడు చచ్చిపోతే వాడి కోసం పిండ ప్రదానం చేశాక వాడు సుఖంగా వెళ్ళిపోయానని నాకు కనబడి చెప్పి వెళ్ళాడు. ఇవి మీరు నమ్మినా నమ్మపోయినా ఐ డోంట్ కేర్, దాని గురించి నాకు అక్కర్లేదు. కానీ చచ్చిన తర్వాత వచ్చే బాధలన్నీ నీకవు. అందుకే భూలోకంలో తనకి తానే సరైన పిండ ప్రదానానికి కావలసిన పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే ఒకడు పిండం పెట్టినా పెట్టపోయినా పర్వాలా, తన పేరు మీదుగా భాగవత సప్తాహం చేయించుకున్న వాడికి ఏ పితృకార్యములు చేయకపోయినా వాడు ముక్తి పొందుతాడు. ఇదిగో భాగవత మహిమలో ఉంటుంది, చూసుకోవాలి కావాలండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, భూలోకంలో నెల్లాళ్ళు గడుస్తుంది. ఈ నెల్లాళ్ళు అక్కడ యమ మార్గంలో ఒకరోజు, ఆ రోజంతా వాడి మెడలో తాడేసి ఈడ్చుకుపోతూ ఉంటారు. ఆ ఈడ్చుకుపోతున్నప్పుడు వాడు ఎంత ఏడుస్తాడో తెలుసా, ఒరే కొడుకోయ్, కూతురోయ్, అల్లుడోయ్, గిల్లుడోయ్, మీ అందరికీ ఆస్తులు ఇచ్చానరా, నాకు మాసికం పెట్టండి రా, మీకు పుణ్యం ఉంటుందిరా బాబు, నాకు ఇక్కడ దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది అని వీడు ఎంత ఏడుస్తాడో పాపం అది వీళ్ళకి తెలియదు. ఈ ఇంట్లో కూర్చున్న వాళ్ళు హాయిగా టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఉంటారు, అక్కడ వాడు సీరియల్గా చావు దెబ్బలు తింటాడు. క్రమంగా భూలోకంలో సంవత్సరం గడుస్తుంది, అంటే అక్కడ 12 రోజులు గడిచింది. 13వ రోజనగా సరిగ్గా సంవత్సరీకాల్లో ఆఖరి రోజుని 13వ రోజు అంటారు యమలోకంలో. భూలోకంలో 12 నెలలు గడిచాక 12 రోజులు, కానీ 13వ రోజు అలా కాదట, సరిగ్గా సంవత్సరీకంలో 1, 2, 3 రోజులు పెడతారు కదా, ఆ 3వ రోజు వాడికి 13వ రోజు అవుతుంది అక్కడ యమ మార్గంలో. ఆ 13వ దినన్న వీడు ఎక్కడికి వెడతాడు, యముడి దగ్గరికి ప్రవేశపెట్టబడతాడు. అంటే భూలోకంలో సరిగ్గా సంవత్సరీకం అయిపోయిన 3వ రోజు అన్నమాట. ఆ రోజున ఈ పాపాత్ముడిని యముడి సన్నిధానంలో ప్రవేశపెడతారు. అప్పుడు యముడు ఎలా కనపడతాట, అసలు నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటి తెలిసిన, అందమైన అనువాదం మారణగారి మార్కండేయ పురాణం, అందులో మారణగారు రాసిన చిన్న గద్యం అంతం 13వ దినంబున, ఇంతే గద్యం. ఆ తర్వాత రాశారు ఒక అద్భుతమైన పద్యం శార్దూలం, నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్రాంబకోదగ్రు ఆభీల స్ఫీత నిశాత దంష్ట్రు భృకుటీ భీమాస్యు నానారుజాకాలోగ్రాంతక మృత్యువందితు యముంగాంచున్ గదాదండ పాశాలోల స్ఫురణా భయంకర మహాహస్తున్ కరాళాంగునిల్. సరిగ్గా 13వ రోజున యమధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుంటే ఈ పాపాత్ముడు అక్కడ అడుగు పెడతాడు. ఆ ఎదురుగుండా ఉన్న యముడు ఈ పాపాత్ముడికి ఎలా కనపడతట, నల్లని మేఘం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు. అంజన పుంజవర్ణుడు కాటుక ముద్దలా ఉంటాడు, నల్ల కాటుక, పూర్వం కాటుకని పెట్టేవారు కదా ఆడవాళ్ళని, ఉండేవారు కాటుక పెట్టుకునేవారు, ఆ కాటుక పెట్టుకున్న కళ్ళు ఎంత బాగుండే అనమాట. ఆ కాటుక ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడట. ఇంత నల్లని వాడికి కళ్ళు ఎలా ఉంటాయి, ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్ళు, ఎర్రగా అతి భయంకరంగా ఉంటాయన్నమాట. అరుణ ఉన్నిద్రాంబ కుట్టపైగా, ఇంకా కోరలు పదునుగా అతి భయంకరంగా వంకర తిరిగి ఉంటాయి, రంపపు ముళ్ళల్లో ఉంటాయి, అటువంటి కోరలు బయటికి పెట్టి చూస్తూ ఉంటాడు. కనుబొమ్మలు ముడివేస్తే ఇంతంతలా ఓ జుట్టుతో ఉన్నటువంటి, ఏదో మీసాలే కనుబొమ్మలుగా పెట్టుకున్నాడా అన్నట్టుగా ఓ సినిమా యాక్టర్ ఉండేవాడండి, వాడి కనుబొమ్మలు చూస్తే మీసాలు చూడక్కర్లేదన్నమాట, నల్లని రంగు వేసిన కనుబొమ్మలు భయంకరమైన మీసాల్లో ఉంటాయి. అటువంటి ముడివేయబడిన భీకరముగా కనబడే కనుబొమ్మలతో ఉంటాడు. ఇక ఆయన పక్కన కొంతమంది సేవిస్తూ ఉంటారు, యముడే ఇంత భయంకరంగా ఉంటే ఆయన పక్కన సేవకులు ఉన్నారు, ఎవరెవరు వాళ్ళు, నానారుజ రకరకాల రోగాలు, కుష్ఠరోగం, క్షయరోగం, కోవిడ్ రోగం, ఆవిడ రోగం, మోకాళ్ళ నొప్పులు, పైలేరియా, ఇంకే ఏరియా, మలేరియా, ఇటువంటి రోగాలన్నీ పక్కన రూపాలు ధరించి, ఒరే భూలోకంలో ఉండగా నిన్ను రోగాల రూపంతో పట్టుకుని చచ్చేలా చేసింది మేమేరా, వీఆర్ ది డిసీజెస్ అని వీడిని పిలుస్తూ ఉంటాయి. భూలోకంలో దేవుణ్ణి డిసీవ్ చేసావు, గురువుని డిసీవ్ చేసావు, డిసీజ్ పట్టుకుంది, డిసీజ్ యమలోకం అని పిలుస్తారు. ఈ విధంగా యముడి పక్కన ఓ పక్కన రోగాలు, ఇంకొకడెవడు కాలపురుషుడు ఉంటాడు, భయంకరుడైన అంతకుడు మృత్యుదేవత ఉంటాడట, అందుకని నానారుజా కాలోగ్రాంతక మృత్యు వందితుడు. వీళ్ళందరూ ఆయనకి నమస్కరిస్తూ ఉంటారట యముడికి, యముడి పక్కన వీళ్ళంతా ఉండి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటే ఆ నమస్కారాలు అందుకుంటూ ఉంటాడు. అటువంటి యముడిని చూస్తాట, ఆ యముడు 4 చేతులతో ఉంటాడు, ఒక చేతిలో గద, మరో చేతిలో యమదండం, మరో చేతిలో యమపాశం, మరో చేతిలో ఓ పుస్తకం, ఆ పుస్తకంలోనే వీడి చిట్టాలన్నీ ఉంటాయి. ఏమంటే చిత్రగుప్తుడి దగ్గరే కాదు, యముడి దగ్గర కూడా చిట్టం ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో ఈయన ఆయన కూడా ఉంటారు. ఆయన దగ్గర ఉంటాయి, లిస్ట్ ఈయన దగ్గర ఉంటాయి, ఆయన చదువుతాడనమాట, ఫలానా పేజీ తీయండి అనగా నేను తెస్తాడు, అందులో చదివినవన్నీ ఇందులో ఉన్నాయో లేవో చూసుకుంటాడు. ఎందుకంటే చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు ఒరిజినల్లే జాగ్రత్తగా రాస్తారు, తప్పుడు సమాచారం ఎవరు అండవి. గురువుగారు పడుకున్నారా అంటే లేచారండి అని చెప్పే తప్పుడు సమాచారం ఎవరు వాళ్ళు, పడుకుంటే పడుకున్నారు, నిద్రపోతే నిద్రపోయారు, లేస్తే లేచారని చెబుతారు. ఆ ఒరిజినల్ సమాచారం అది ఇది చూసుకుంటాడు. అప్పుడు వాళ్ళు చెబుతారట, ఈ దుర్మార్గుడు అండి, ఫలానా పాపం చేశాడు, ఫలానా దుర్మార్గం చేశాడు, వీడు గురుద్రోహి, వీడు భ్రాతృద్రోహి, వీడు పితృద్రోహి, వీడు మిత్రద్రోహి, వీడి జీవితంలో ఎప్పుడు దానం చేయలేదు, ఎప్పుడు మంచినీళ్ళు చొక్కివ్వలేదు, ఒక్కనాడు రామనామస్మరణం చేయలేదు, ఒక్కనాడు కూడా పుణ్యం చేయలేదు, అటువంటి ఈ పాపాత్ముని మేము తీసుకొచ్చామనగానే, అప్పుడు యముడు వీడికి కుంభీపాక నరకం వెయ్యండి, వీడికి తప్త వాలుకా నరకం వెయ్యండి, వీడికి వీచి నరకం వెయ్యండి, వీడికి సూచి నరకంలో నానా శిక్షలు వెయ్యండి, వీడిని అసిపత్రవనంలో తోసేయండి అని ఇలా రకరకాల శిక్షలు వేస్తాడు. అసిపత్రవనం అని ఒక నరకం ఉంటుందండి, అక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు ఆకులు ఉంటాయి, ఆ ఆకులుగా కత్తులు, కత్తులే ఆకులు, అసి అంటే కత్తి, పత్రం అంటే ఆకు, అసిపత్రవనము అంటే కత్తులే ఆకులుగా కలిగిన వనం అనమాట. దాని మీద వేసి బర్ర బర్ర అని సామిలులో కోసినట్టు కోస్తారు. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న 4 రోజులు సత్కార్యములు అప్పుడో ఇప్పుడో చేసి, భగవత్ కార్యక్రమాలు చేసి, భగవన్నామం చేసి, భగవత్ కథ వినకపోతే ఈ శిక్షలన్నీ ఖాయం అని నేను చెప్పలేదు, వ్యాసుడు 18 పురాణాల్లోనూ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పింది మార్కండేయ పురాణమా? ఇంతకంటే బాగా రాశాడు గరుడ పురాణంలో. గురువుగారు రాసిన గరుడ పురాణం ఇక్కడ ఉంటే కొనుక్కుని చదవండి ఒకసారి, హడిలిపోతారు, అంత భయంకరంగా ఉంటుంది అది. కాబట్టి హడిలిపమ్మని కాదు నా ఉద్దేశం, కనీసం అంతో ఎంతో రామనామస్మరణం చెయ్యండి అని. సరే, ఇప్పుడు ఆ శిక్షలన్నీ అయ్యాక ఎప్పటికి వాడు బయటకు వస్తాడో తెలియదు, అవునా? అలాంటి యమకింకరులు, ఈ భయంకరాకారులైనటువంటి యమకింకరులు చచ్చిపోయిన దొంగలు 50 మంది దగ్గరికి వచ్చారు, వాళ్ళ ప్రాణం మీద తాడు వేసి బయటికి లాగారు, యాతనా శరీరం తెచ్చారు. తెచ్చి ఈ దొంగల యొక్క ప్రాణం యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోయే సమయానికి వైకుంఠం నుంచి 50 మంది దూతలు వచ్చారు. పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు మొదలైనటువంటి మహానుభావులు, విష్ణుకింకరులు అక్కడికి వచ్చి పడ్డారు. ఆ విష్ణుకింకరుల శరీరం నుంచి అత్యంత సువాసన వస్తున్నది, మహాపరిమళం. వాళ్ళ మెడల్లో తులసీమాలలు ఉన్నాయి, వాళ్ళంతా 4 చేతులు ధరించి ఉన్నారు, అందరూ నీలంగా ఉన్నారు, పసుపచ్చని బట్టలు కట్టుకున్నారు, శంఖం, చక్రం, గదా, పద్మం ధరించారు. ఒకరిని మించిన సౌందర్యంతో మరొకరు ఉన్నారు, వాళ్ళందరూ ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట. అటువంటి మహానుభావులు వచ్చి ఈ యమపాశములకు చిక్కుకొని ఉన్న ఈ పాపాత్ముల ప్రాణములను పాశములు కత్తిరించి విడిపించి అందమైన వైష్ణవ శరీరంలో ప్రవేశపెట్టారు. అచ్చం విష్ణువు ఎలా ఉంటాడో అటువంటి శరీరములు 50 తెచ్చారట వాళ్ళు. ఈ పాపాత్ములైన దొంగల ప్రాణములు ఈ వైష్ణవ శరీరంలో ప్రవేశపెట్టారు. దాంతో యమకింకరులకి కంగారు వచ్చింది. వాళ్ళన్నారు, ఎవ్వని వారలు, మాతో చెవ్వకు గతమేమి ఇట్లు చేసాచగా, మీరెవరండి, మాతో యుద్ధానికి చెయ్యి చూస్తున్నారు, ఈ దుర్మార్గులు దొంగలు, వీళ్ళ ప్రాణములు మేము యాతనా శరీరంలో ప్రవేశపెట్టి నరకానికి పట్టుకుపోదాం, యముడి చేత వీళ్ళకి శిక్షలు వేయిద్దాం అనుకుంటూ ఉంటే మీరు వచ్చి కొవ్వెక్కి యమపాశములు కత్తిరించి వీళ్ళ ప్రాణములను అందమైన విష్ణు శరీరంలో ప్రవేశపెడుతున్నారు, ఇది మీకు న్యాయమా అని అడిగితే, అప్పుడు వాళ్ళు పకపకానవి, ఇంతకీ మీరెవరో చెప్పండి, అప్పుడు మేమెవరో చెబుతామన్నారట. అలా అడగండి చెబుతాం, మేము యమకింకరులం, మేము పరేతనాయకుని మేలిమి కింకరులం, పాపాత్ములందరినీ శిక్షించమని యముడు మమ్మల్ని పంపుతాడు, వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, సంహితలు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా శాస్త్రములని పిలువబడతాయి. ఈ పురాణ ఇతిహాస శృతి స్మృతులాదులన్నిటిలోనూ కూడా చెప్పబడిన ధర్మములకు వ్యతిరేకముగా నడుచుకుంటూ గురుద్రోహులై ఇష్టం వచ్చినట్టు చరించేటటువంటి వాళ్ళు ఉన్నారే, ఏది శాస్త్రాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ గురుద్రోహులై భగవన్నామం చెయ్యని పాపాత్ములు, పిసినుగుట్లు, లోభులు, నీచులు, క్షుద్రులు, అల్పులు, పాపిష్ఠులు అయిన వాళ్ళని మేము చంపి వాళ్ళ ప్రాణములు తీసి యాతనా శరీరంలో ప్రవేశపెడతాం, ఆ తర్వాత యముడి దగ్గరికి తీసుకెడతాం, యమధర్మరాజు గారు వారు చేసిన పాపములకు అనుగుణంగా భయంకరమైన శిక్షలు విధిస్తాడు, ఆ శిక్షల వల్ల వీళ్ళ పాపం ప్రక్షాళన అవుతుంది, చాలా పాపం తొలగిపోయాక కొంచెం పాపం అట్టే పెడతాం, దాన్ని వాసన లేక శేషము అంటారు. ఆ వాసనతో వాళ్ళని మళ్ళీ భూలోకంలో పుట్టిస్తాం. అదే పూర్వజన్మ వాసనతో పుట్టాడు అంటే. ఆ వాసనని బట్టి వాడి పాపాలు మరీ ఎక్కువగా ఉంటే ఆ శేషం వల్ల భూలోకంలో దోమగా, చీమగా, భామగా, పురుషుడిగా, ఇంకో రకంగా ఏదో రకంగా పుడతాడు. పుట్టి 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 అలా ఎన్నో జన్మలు ఎత్తగా ఈ పాపం ప్రక్షాళన అవుతుంది. అప్పుడు తిరిగి ఉత్తమమైన మానవ జన్మెత్తుతాడు. ఆ జన్మని సార్థకం చేసుకుంటే ఉత్తమ లోకాలు కడతాడు, లేదా మళ్ళీ దిగదారిపోతాడు. రాక రాక వచ్చిన నరజన్మ సార్థకం చేసుకొని మూర్ఖుడికి మళ్ళీ తిరోగతే మూలమవుతుంది. ఆ సమయంలో మీరు వచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు వీళ్ళని విడిపించారని అడిగితే అప్పుడు వైకుంఠదూతలు ఏమన్నారు, నాయనలారా మీకు ధర్మం తెలుసు కానీ ధర్మ సూక్ష్మం తెలియదు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం పూర్తిగా తెలియాలంటే మీ రాజుగారు యముణ్ణి అడగండి చెబుతాడు. మీరు భటులు కనుక మొండి పెనుగులు కొంతవరకే మీకు ధర్మం తెలుసు. ఇప్పుడు చెబుతున్నాం, మేం చెప్పేది వినండి. మీరు చెప్పినవన్నీ నిజమే. ఈ పాపాత్ములు దొంగలు, క్రూరులు, స్త్రీల మానధనాలు అపహరించిన వాళ్ళు, ధనం కోసం ఎంతోమంది ప్రాణములు తీసిన వారు. వీళ్ళు చేసిన పాపాలకి ఎన్ని యుగములైనా యమలోకంలో శిక్ష అనుభవించాలి. కానీ చావడానికి కొంచెం ముందు 4 సార్లు వీళ్ళు రామనామస్మరణ చేశారు. ఆ రామనామస్మరణ వల్ల వీళ్ళ పాపాలన్నీ పోయాయి. అనగానే యమకింకరులు తెల్లబోయి, రామరామ వీళ్ళెక్కడన్నారండి, మేము విన్నాం కదా, కావాలంటే చూసుకోండి, సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అన్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఏమన్నారు విష్ణుకింకరులు, చూడండి వాళ్ళు 4 సార్లు రామ అన్నారు. ఏమన్నారు, వనే చరామహ వసుచాహ రామహ నదీంతరామహ నభయం స్మరామహ. ఇందులో 4 సార్లు రామశబ్దం ఉంది. వనే చరామహ, చరామహ అంటే తిరుగుదాము. ఆ చరామహలో రామహ. వసుచ ఆహరామహ, బంగారాన్ని హరిద్దాం. ఆహరామహ అంటే దొంగతనం చేద్దాం. అందులో రామహ ఉంది. నదీం తరామహ, నదిని దాటుదాం. ఆ తరామహలో కూడా క్రియాపదంలో వెర్బులో కూడా రామహ ఉంది. నా భయం స్మరామహ, భయమును స్మరించం అంటే ఇక మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ స్మరామహలో కూడా రామహ ఉంది. ఈ విధంగా వీళ్ళు 4 సార్లు రామహ 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 అన్నారు. అందువల్ల వాళ్ళ పాపాలు పోయాయి అనగానే, మీది మరీ బాగుందండి, అది క్రియాపదాలు కదండి. వాళ్ళు ఏమన్నా రామాని భక్తితో అన్నారా? ఏదో సంస్కృతంలో క్రియాపదాలు అలా ఉంటాయి కనుక తరామహ ఆహరామహ స్మరామహ ఇలా అన్నారంతే. చరామహ అన్నారు. అందులో ఉన్న క్రియాపదాల్లో ఉన్న రామనామం కూడా రామనామం చేసినట్టేనా అంటే, ఓ అరే పిచ్చాళ్ళలారా, అందుకే మిమ్మల్ని పిచ్చాళ్ళు అన్నారు. భక్తితో అయినా, భయంతో అయినా, బంధుత్వంతో అయినా, వగతో అయినా, పగతో అయినా, ఏ వంకతో అయినా రామ అనే శబ్దం అందులో ఇమిడితే అంతమాత్రం చేతనే రామనామస్మరణం చేసిన మహాపుణ్యం జీవులకు వస్తుంది. అందుకే రామనామం అంత గొప్పది. నిప్పుంది, తెలిసి తొక్కినా కాలుతుంది, తెలియక తొక్కినా కాలుతుంది. నిప్పా నిప్పా, చూడకుండా తొక్కేశాను పొరపాటున, ఎందుకు కాలేమంటే ఒప్పుకుంటుందా? పొద్దున్నే ఇన్ని కట్టెలు వేశారు, పూర్ణాహుతి సమయంలో తీరా ఢామ్ అని అందులో మూటపడగానే ఓ నిప్పు ఎగిరి పక్కన పడింది. ఆ పక్కన ఉన్న పప్పు ఆవిడ ఓ తొక్కు తొక్కింది. కాలిందా లేదా? చూసి తొక్కినా చూడక తొక్కినా నిప్పు లక్షణం కాల్చటం. అలాగే తెలిసి అన్నా తెలియక అన్నా ఏ వంకతో అన్నా రామనామ నిప్పు లాంటిది పాపములనే దూదిని కాల్చి బూడిద చేస్తుందని విష్ణుదూతలు చెప్పారు. ఆ దెబ్బకు ఆశ్చర్యపోయే వీళ్ళు, ఆహా దొంగ పెనుగులారా, మీ బతికే బాగుందిరా, యావత్ జీవితం దొంగతనాలు చేసి ఒక్కసారి చరామహ తరామహ వరామహ ఆహరామహ అంటూ వెళ్ళిపోయారు. పాపం ఇంతమంది డబ్బులు కూడా కట్టుకుని రామ అనకుండా మధ్య మధ్యలో నిద్రపోతున్నారు, వీళ్ళకంటే వీరేనయ్యం, ఇదే బాగుంది అనుకున్నారట వాళ్ళు. అప్పుడు మళ్ళీ వైకుంఠ దేవతలు ఏమన్నారు, అలా కంగారు పడకండి, ఈ జన్మలో వీళ్ళకి యోగం రావడానికి గల కారణం ఇంత పూర్వజన్మలో 1000 ఏళ్ళు రామనామస్మరణం చేశారట. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందండోయ్, ఇప్పుడు వీళ్ళు దొంగలు, కానీ ఇంత పూర్వం వీళ్ళు దండకారణ్యంలో 1000 ఏళ్ళు ఏం చేశారు, రామ రామ అని జపం చేశారు. వీళ్ళ కర్మగాలు ఒక రోజున దొంగలు గుంపలో వెళ్ళింది. ఆ దొంగలు స్త్రీల మానభంగం చేస్తూ ఉంటే ఇంత కష్టపడి తపస్సు చేయడం కంటే ఇదే బాగుంది అనిపించింది ఒక క్షణం. ఆ పాపం వల్ల కర్మగాలు దొంగలై పుట్టారు. కానీ పూర్వజన్మలో రామారామ అన్న పుణ్యం సరిగ్గా పోయే కాలం ముందు వీళ్ళకి తెలియకుండానే స్మరణకు వచ్చి రామ అన్నారు. అందులో పూర్వజన్మలో సంస్కారం ఉంటేనే ఈ జన్మలో చచ్చే ముందు రామ అనగలుగుతాం, ఆ సంస్కారం లేకపోతే రామ అనలేము. చూసారా ఒకదాని కూడా ఎంత బంధమో. ఏ వంకతో అయినా ఈ విధంగా నిరంతరం ఏం చేయాలి, అభ్యాసం చెయ్యాలి. చెయ్యమంటే లోపల లోపల చేసుకుంటే చాలు. పురాణం మధ్యలో అది చేశారనుకోండి, ఇక పురాణం ఏం చెబుతాం, అప్పుడు పురాణంలో రామ అనే స్మరణ చేసే అవకాశం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఔచిత్యాన్ని బట్టి విడిచిపెట్టకుండా రామనామస్మరణం చేస్తే రామనామ జపత అంకుతో భయం. రామనామాన్ని జపించేవాడికి భయం ఎక్కడిది, అంత గొప్పది రామనామం అంటే. అందుకే అగస్త్యుడు లాంటి మహానుభావులు నిరంతరం రామనామస్మరణం చేశారు. రామచంద్రుడు పరిపాలన చేస్తూ ఉండగా ఒకరోజున అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు చాలాసార్లు వచ్చాడు, మళ్ళీ ఓసారి వచ్చాడు. రామచంద్ర ప్రభు ఇంద్రుడిలో ఉన్న లక్షణాలు, అగ్నిలో ఉన్న లక్షణాలు, యమధర్మరాజులో ఉన్న లక్షణాలు, వరుణునిలో ఉన్న లక్షణాలు, వాయువులో ఉన్న లక్షణాలు, కుబేరునిలో ఉన్న లక్షణాలు, ఈశానునిలో లక్షణాలు, ఈ లక్షణాలన్నీ నీ ఒక్కడిలో ఉన్నాయి. అందుకే రాజు అంటే అష్టదిక్పాలక స్వరూపం, త్రిమూర్తి ఆత్మకుడు. అందున నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవి. అందుకే నీకు ఒక కానుక ఇవ్వడానికి వచ్చాను. నా దగ్గర ఒక దివ్య మణి ఉన్నది. ఈ మణిని నేనేం చేసుకుంటాను, నేను తపస్సు చేసుకునేవాడిని, కందమూలాలు చాలు. అందువల్ల ఈ మణి తీసుకొని ఒక అద్భుతమైన ధగధగలాడిపోతున్న మహాకాంతివంతమైన అనేక విధములైన కాంతులు వెదజల్లుతున్న ఒక మణి చేతిలో పెట్టాట. వెంటనే రాముడు ఆశ్చర్యపోయి, ఆహా ఎంత గొప్ప మణి అండి, క్షత్రియుండి కదా నేను ఈ మణి తీసుకోవచ్చా అన్నాడు. కానుకగా ఎవరైనా ఇస్తే ఏదన్నా రాజు స్వీకరించవలసిందే, రాజుగారికి పట్టుకొచ్చి కానుక ఇస్తే కాదు అనకూడదు, కాబట్టి స్వీకరించు, ఇది కానుక దానం కాదు. అందున నువ్వు సాక్షాత్ పరమాత్మవి, పత్రమిచ్చినా పుష్పమిచ్చినా ఫలమిచ్చినా నీరిచ్చినా స్వీకరించాలి, స్వీకరించు అనగానే రాముడు స్వీకరించాడు. ఇంత గొప్ప మణిని ఎప్పుడూ చూడలేదు, ఈ మణి మీకు ఎలా వచ్చింది, దీని కథ ఏమిటి, కమామిషం ఏమిటంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఈ మణి దగ్గర ఉంటే ప్రతిదినము ఎంత ధనం కావాలంటే అంత ధనం వస్తుంది, ఏది ఇంత అంత అని చెప్పలేము, కోరినంత ధనం వస్తుంది. ఈ ధనము దగ్గర ఉన్నవాడికి ఆకలి దప్పిక ఉండవు, వాడు శ్వాస వచ్చి పడిపోడు. అలాగని అన్నం తినాలంటే తినచ్చు, నాకు ఈ పూట ఆకలి ఉండక్కర్లేదు అనుకుంటే ఆకలి ఉండదు. ఉత్సాహం ఉంటుంది, సాహసం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, సకల శుభలక్షణాలు ఉంటాయి. అంత గొప్ప మణి ఇది. ఈ మణి నేను పవిత్రమైన దండకారణ్యంలో పొందాను. నేను ఒకప్పుడు గడచిన మహాకల్పంలో, ఇప్పుడు కాదట, ఇది త్రేతాయుగం కదా ఆయన ఉన్నది, ఈ త్రేతాయుగం కాకుండా ఇంతో పూర్వం కూడా ఒక మహాయుగం వెళ్ళిపోయింది, ఆ మహాయుగంలో త్రేతాయుగంలో నేను ఈ మణి పొందాను అన్నాడు ఆయన. దీన్ని బట్టి అగస్త్యుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. పురా త్రేతాయుగి అన్నాడు, ప్రాచీన త్రేతాయుగం అంట, ఈ త్రేతాయుగం కాకుండా. కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఇవాళ మనం కలియుగంలో ఉన్నాం, ఇంతకు పూర్వం ద్వాపరయుగం వెళ్ళిపోయింది, ఆ ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగం వెళ్ళింది, ఆ త్రేతాయుగానికి ముందు కృతయుగం వెళ్ళింది. ఈ నాలుగు యుగాల్ని కలిపితే ఏమంటారు, ఒక మహాయుగం. చతుర్యుగ కాలాన్ని ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగములు ఎన్నో గడిచాయి. ఇది వైవస్వత మన్వంతరం. అంతకు పూర్వం చాక్షుష మన్వంతరం వెళ్ళింది, ఇంకా అంతకు పూర్వం రైవత మన్వంతరం, అంతకు పూర్వం తామస, అంతకుముందు ఉత్తమ, అంతకుముందు స్వారోచిష, అంతకుముందు స్వాయంభువ. మళ్ళీ దీని తర్వాత వరుసగా సూర్యసావర్ణి, మేరుసావర్ణి, దక్షసావర్ణి, రుద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్య భౌత్యులనే మనువులు వెళ్ళిపోతారు. ఇలా 14 మనువులు వెళ్ళాక మళ్ళీ ఈ 14 మన్వంతరాలు వెడుతూ ఉంటాయి. ఇలా ఎన్ని మన్వంతరములు గడిచాయో లెక్కలేదు. ఇక బ్రహ్మగారి ఆయువు అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగానికి ఎంత, 432,000 సంవత్సరాలు. దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు అయితే ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 432,000ని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరములు త్రేతాయుగం. ఈ కలియుగం 432,000 సంవత్సరాలని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరములు కృతయుగం. మొత్తం ఈ 4 యుగాలు కలిపితే ఏది 1,728,000, 1,296,000, 864,000, 432,000 కలిపితే ఎంతవుతుంది? 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది రికార్డ్ చేసుకొని నోట్ చేసుకోండి, అవునో కాదో గుణించుకోండి. మొత్తం ఒక మహాయుగంలో 4 యుగముల కాలం గడిస్తే 43,20,000 మానవ సంవత్సరాలు గడుస్తాయి. ఇలాంటి 1,000 యుగాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, సింగిల్ డే, డే అండ్ నైట్ కాదు, ఒక డే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దినం మాత్రమే, రాత్రి కాదు. అనగా 1,000 x 43,20,000 మానవ సంవత్సరములు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, మళ్ళీ అంతే రాత్రి. కాబట్టి ఒక రాత్రి పగలు ఒక రోజు గడవాలంటే బ్రహ్మకి 2,000 x 43,20,000 మానవ సంవత్సరములైతే బ్రహ్మగారికి ఒక సింగిల్ డే అండ్ నైట్, అహోరాత్రాలు. అలాంటివి 365 కాదు మనలాగా 360 మాత్రమే, 360 రోజులు గడిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం. అనగా బ్రహ్మకు ఒక సంవత్సరం గడిస్తే భూలోకంలో ఎన్నాళ్ళు గడుస్తుంది? 360 x 2,000 x 43,20,000 సంవత్సరములైతే బ్రహ్మకి కేవలం ఒక్క సంవత్సరం. అలాంటిది బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతాడు. అనగా బ్రహ్మాయువు ఇప్పుడు అంత 100 x 360 x 2,000 x 43,20,000 మానవ సంవత్సరములు మాత్రమే బ్రహ్మగారు ఆయు. ఒకసారి లెక్కేసుకోండి, ఏం మాట్లాడలేదు, ఒకడును చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు పాపం. ఇప్పుడు బ్రహ్మగారికి 50 ఏళ్ళు నుండి 51వ సంవత్సరం పుట్టినరోజు మొన్నే వెళ్ళింది, ఇంకా 49 ఏళ్ళు, 51 పూర్తవ్వాలి. అయ్యి బాబోయ్, అదే చాలా ఉంది. ఇంకా 49 ఏళ్ళు గడిస్తే అప్పుడు మన ఆంజనేయ స్వామి వారు 9వ బ్రహ్మ అవుతాడు. అంతకాలం వెయిటింగ్ లిస్ట్లో ఇంకా ఆయన గంధమాధర పర్వతం మీద కూర్చోవాలి. ఈయన తర్వాత నెక్స్ట్ ఇంకో ఆంజనేయుడు వస్తాడు. ఆ ఆంజనేయుడు నెక్స్ట్ ఈ విధంగా బ్రహ్మ పదవిలోకి వెళ్ళాలంటే ఆంజనేయుడు అవ్వాలి. ఆంజనేయుడు అవ్వాలంటే అది చాలా పెద్ద పని. పద్మాకర్ గారి పురాణాలు నిరంతరం వినవలసిందే, ఇక బంగారు సింహాసనం ఊరేగించవలసిందే. ఓహో, చాలా పనులు చేయాలి. అటువంటిది ఇంతకాలం ఏది 100 x 360 x 2,000 x 43,20,000 సంవత్సరముల పాటు పరిపాలన చేసే బ్రహ్మగారు పదవి అయిపోయాక విష్ణువులో లీనమైపోతాడు. ఇక ఆయనకి పదవి అయ్యాక భ్రష్టత్వం ఉండదు, ఆయనే విష్ణువు అయిపోతాడు. నెక్స్ట్ బ్రహ్మ వచ్చాక మళ్ళీ ఆయన కూడా పదవి అయ్యాక విష్ణువులో లీనమైపోతాడు. అంత గొప్ప పదవి కలిగిన బ్రహ్మ ఏమన్నాడో తెలుసా? నాకెందుకండి ఈ బ్రహ్మ పదవి అన్నాడు. ఏమన్నాడు? నాకెందుకు ఈ బ్రహ్మ పదవి? ఎందుకుట? బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి ఇంకోటి ఉంది టండోయ్. ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీలోకంబున ఈ వనాంతరములంది మందలో కృష్ణ కృష్ణ కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందొక్క కని పాద రేణువులుపై వేష్టించినంచాలదే ఏలా బ్రహ్మపదంబు. నాకెందుకు ఈ బ్రహ్మపదవి? వేదములు కూడా నిన్ను చూడలేవు, అలా వేదములకు కూడా కనపడని నిన్ను ఈ బృందావనంలో ఉన్న గోపాలకులు నీ చుట్టూ చేరి ఏది ఎవరికీ దర్శనమివ్వని నిన్ను కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారు, ఆడుకుంటున్నారు, నీతో పాడుతున్నారు, నిన్ను కౌగిలించుకుంటున్నారు, చెట్టబడుతున్నారు, తన్నుతున్నారు, గుద్దుతున్నారు, నవ్వుతున్నారు, తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా, ఏ పని చేసినా సర్వకాల సర్వావస్థలలో కృష్ణ కృష్ణ అంటూ అన్నీ నీకే సమర్పిస్తున్నారు. ఇలా అన్నీ నీకే సమర్పిస్తున్న ఈ గోపాల బాలకులలో ఒక్క కుర్రవాడి కాలి కింద ఉన్న దుమ్ము నా నెత్తి మీద వేసుకుంటే చాలు, అది బ్రహ్మ పదవి కంటే గొప్పది. నాకెందుకు బ్రహ్మ పదవి అన్నాడు అంటే దీన్ని బట్టి భక్తుల పాదరేణువు ఎంత గొప్పదో అర్థమైందా? కృష్ణ కృష్ణ అని జపం చేస్తే మన పాదరేణువులు అంత గొప్ప అవుతాయట. ఆ పాద ధూళి నెత్తి మీద వేసుకుంటే అది బ్రహ్మ పదవి కంటే గొప్పదని బ్రహ్మ అంటే మన వాడు తెలియక నాకు నామినేటెడ్ పదవి ఉందా అండి, ఏదన్నా టెంపుల్కి ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా వేస్తారా అండి అంటాడు. ట్రస్టీగా వేస్తే భ్రష్టుడైపోతాడని ఈ మొదనష్టపాడికి తెలియక నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనమాట. అంత గొప్ప గొప్ప పదవులు వాళ్ళు వద్దంటే వీడి ఇక్కడ భూలోకంలో కూర్చుని నేను ఎవరనుకుంటున్నారండి అండం, మేసాలు మెలేసి ఆడవాళ్ళు మేసాలు ఉండవు కనుక కనుబొమ్మలు మెలేసి ఏదో మెలేస్తూనే ఉన్నాం కానీ ఎంత పిచ్చి కళ్ళు మూసి తెరిచేలోపు మనమే ఉండం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మహానుభావుడు అగస్త్యుడు ఇన్ని కల్పములు చూశాట్టు ఏకంగా. ఏది గడచిన త్రేతాయుగం, అంతఃపూర్వం త్రేతాయుగం, అంతఃపూర్వం త్రేతాయుగం కూడా చూశాడు ఆయన. అలాగే ఉంటున్నాడు చెక్కు చెదరడు, చెక్కు చెదరడు, డీడీ చెదరడు. ఆయన రాముడితో చెప్పిన మాట ఏమిటి, ఒకనొకప్పటి త్రేతాయుగంలో అప్పుడు ఇంకో రాముడు ఉన్న కాలంలో ఆ రాముడి కంటే ముందు విదర్భరాజు గారికి ఒక కొడుకు ఉండేవాడు. ఆయన కథ చెబుతున్నాను విను. నేను ఒకనాడు తీర్థయాత్రలు చేస్తూ నా భార్య సమేతంగా లోపాముద్ర సమేతంగా దండకారణ్యంలోకి అడుగుపెట్టాను. ఆ దండకారణ్యంలో ఒక విశాలమైన పద్మాకరం కనపడింది. అన్ని తామర పువ్వులే, అందులో హంసలు, సారస పక్షులు మొదలైన పక్షులు కిలకిరారవాలు చేస్తున్నాయి. తామర పువ్వులు వికసించాయి. ఆ తామర పువ్వుల్లో ఉన్న తేనె తాగుతున్న తుమ్మెదులు ఝంకారం చేస్తూ ఉంటే అది ఝంకారమా లేక ఓంకారమా అన్నట్టుగా ఉంది. ఆ చెరువు చుట్టూతా గట్టంతా ప్రశాంతంగా ఉంది. అక్కడ మానవ మాత్రుడు లేడు. అది నిర్జన అరణ్యం, నిర్జంతు అరణ్యం. ఒక్క జంతువు లేదు, మనిషి లేడు. ఆ సరస్సు తీరంలో నేను స్నానం చేసి జపం చేసుకుందాం అనుకుంటుంటే అక్కడ ఒక శవం కనపడింది. ఆ శవం ఒక మహారాజ వేషంతో ఉన్నది. అందమైన శవం, తెల్లని బట్టలు కట్టుకున్న శవం. అది శవంలో కూడా లేదట, ఎవడన్నా పడుకుని నిద్రపోతున్నాడేమో అన్నట్టుగా ఉంది. కొంతమంది మధ్యాహ్నం బాగా భోంచేశాక చూడండి నిద్రపోతూ ఉంటారు, కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వింటూనే ఉన్నట్టు కనపడతారండి అయ్యి అంటూ. అప్పుడప్పుడు ఒక్కొక్కరు తగులుతారు. అందులో ఫ్రంట్ సీట్లో కూర్చుని నిద్రపోతే అదొక ఆశ్చర్యం. అందుకే చాలామంది తెలివిగా వెనక్కిపోయి స్తంభానికి జారబడతారు రెండో గంట అడిగి తెలియకుండా. బాగా మంచి భోజనం చేసిన తర్వాత అందులో ఏదో ఒక పాయసమో స్వీటో వేసినప్పుడు ఇక చెప్పేక్కర్లా, పులిహోర కూడా చేస్తే ఇక చెప్పేక్కర్లా. ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందన్నమాట, నిద్ర వస్తుంది. నిద్రపోకుండా బాలరాముడి దగ్గరికి ఎడతారు. ఆ క్యూలో నిలబడి వచ్చిన తర్వాత రాగానే పురాణం ఇక్కడ, లేదా పాపం ఏ మొఖోడాకో వెళ్ళొచ్చారు. కాస్త కారులో ఉండగా అలసట ఉంటుంది, అయ్యాక ఉపన్యాసం వినాలనిపిస్తుంది. ఉపన్యాసం వినాలి, కుర్చీలో కూర్చోగానే గురువుగారు ఏదైనా చదువుతూ ఉంటే అండం. నాకు చాలాసార్లు అనుమానం వచ్చిందనమాట, ఆహాహా ఏం తన్మయత్వం, నా పురాణం అంత బాగుందేమో అందుకే వాళ్ళు అలా ఆనందంతో తల ఊపుతున్నారు అనుకున్నా నేను. ఆ తర్వాత అర్థమైంది తన్మయత్వం కాదు, వా ఇడ్లీ తిన్న చిన్మయత్వం అని. కాబట్టి అదొక విచిత్రం. అలా నిద్రపోతున్న వాళ్ళు వాళ్ళని చూస్తే ఒక్కొక్కప్పుడు పడుకున్నవాడు కూడా శవంలాగే ఉంటాడు. వాళ్ళలో ప్రాణం ఉందా లేక మెలకుగా ఉందో తెలియదు మనకి. అలా ఈ పడుకున్నవాడు ఉన్నాడే, ఈ నేల మీద శవాకారంలో ఉన్నవాడు జీవించి ఉన్నట్టు కనపడుతున్నాడు, కానీ కొన్ని లక్షణములు చూస్తే శవంలా కనపడుతున్నాడు. అంత ఆశ్చర్యకరమైన ఒక రాజపురుషుడు ఆ పద్మాకర తీరంలో కనబడ్డాడు. ఎంతలో ఈయన ఫోన్లే, వాడి సంగతి నాకెందుకు, జపం చేసుకుందాం అనే లోపు ఆకాశంలో గంటల శబ్దం అయ్యింది. ఒక దివ్య విమానం ఊర్ధ్వలోకం నుంచి, ఆకాశం నుంచి కిందకు వచ్చింది. అద్భుతంగా ఉంది ఆ విమానం, పూర్తిగా కాంచనమయమైన విమానం. ఆ కాంచనమయమైన విమానమునకు హంసలు పొంచబడి ఉన్నాయి. హంసలతో కూడినటువంటి ఆ విమానానికి చిన్న చిన్న గంటలున్నాయి. ఆ విమానం కదిలినప్పుడల్లా గంటలు టింగ్ 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 అని సుమనోహరంగా ధ్వనిస్తున్నాయి. ఆ విమానం నేల మీదకి ల్యాండ్ అవదండి, ఆకాశంలో ఆగిపోయింది. అందులోంచి ఒక పురుషుడు డామ్మని కిందకు దూకాడు. వాడు కొంచెం దిట్టైన వాడు. కొంతమంది విమానంలో చూస్తే కాళ్ళు విరుగుతాయి, ఆయనకి ఏం కాళ్ళు విరగలేదు సరిగదా. అసలు నేల మీద కాళ్ళు ఆండం లేదు, కొంచెం నేలకు ఆ మాత్రం పైన ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా, ఈ చచ్చిపడి ఉన్న శవం ఎలా ఉందో అచ్చం అలాగే ఉన్నాడు, డిటో రాముడు భీముళ్ళులాగా. ఆ శవం దగ్గరకు వచ్చాడు ఆయన. చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొచ్చి శవం దగ్గర కూర్చుని, ఏది నేల మీద కాళ్ళు ఆనకుండా బాసిన బట్టం వేసి కూర్చుని మొత్తం శవం అంతా తినేశాడు. కండ పుష్టితో దట్టంగా ఉన్న శవం అంతా పూర్తిగా తిని అస్థిపంజరం విడిచిపెట్టి ఆ తర్వాత చెరువులోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగాడు. అలా తాగాడో లేదో మళ్ళీ శవం యథాతథంగా అయిపోయిందండి. శవం పూర్తిగా ఎంతో పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది. తినేసిన శవం మళ్ళీ అస్థిపంజరం కాస్త శవం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ విమానంలోకి ఎక్కబోయాడు ఆయన. వెంటనే అగస్త్యుడికి ఆశ్చర్యము జుగుప్స కూడా కలిగాయి. కస్త్వం, ఎవడవు నాయనా నువ్వు అన్నాడు. వెంటనే ఆయన వెనక్కి తిరిగి వచ్చి అగస్త్య నీకు నమస్కారం అన్నాడు. నన్ను చూడగానే నేనే అగస్త్యుణ్ణని ఎలా కనిపెట్టావన్నాడు అగస్త్యుడు. నన్ను చూడగలిగేవాడు కేవలం అగస్త్యుడే, అగస్త్యునికి తప్ప నేను ఇంకెవ్వరికీ కనబడను. ఈ దండకారణ్యంలో నన్ను చూచి ఎవడవు నువ్వు అని ఎవడడిగితే అతడే అగస్త్యుడు అని బ్రహ్మ చెప్పాడు. కాబట్టి నువ్వే అగస్త్యుడివి, అవునా కాదా అంటే అవునాయినా అన్నాడు ఆయన. సరే నేను అగస్త్యుడిని అవునా కాదో పక్కన పెడదాం, అసలు నువ్వెవడివి? ఇక్కడేమో ఒక శరీరంతో ఇక్కడ శవరూపంలో ఉన్నది నువ్వే అనిపిస్తోంది నాకు. ఈ రెండు ఒకే మనిషివా లేక ఈ శవాకారం వేరుదా, నువ్వు వేరేవాడివా? పైగా ఎంతటి నికృష్టుడైనా శవభక్షణ చెయ్యడు. నువ్వు దివ్య విమానంలోంచి వచ్చిన దివ్య పురుషుడివి. దివ్య పురుషుడేమిటి, శవాన్ని తినడం ఏమిటి, ఇంత పవిత్ర శరీరమేమి, ఈ జుగుప్సాకరమైన శవభక్షణమేమిటి అని అడిగితే ఏం చెప్పనండి, ఎవడి కర్మ వాడిదండి అన్నాడు. అంటే కర్మ ఎవడో తప్పించుకోలేడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, ఎవరికైనా తప్పదన్నా. ఆనాటి పాండవులు ఆకులలములు వేసి అడవి పాలైపోయిరన్నా, ఆనాటి పాండవులు ఆకులలములు వేసి అడవి పాలైపోయిరన్నా, అడవి పాలైపోయిరన్నా. రాముడంతటి వాడు రమణి సీతను వాసి, రాముడంతటి వాడు రమణి సీతను వాసి, పామరుని వలె ఏడ్చెనన్నా, పామరుని వలె ఏడ్చెనన్నా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పదన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, ఎవరికైనా తప్పదన్నా అని మన వాళ్ళు తత్వాలు బలి పాడేవారు కదండి. ఎంత బాగుండేవారు రోజుల్లో హాయిగా టిక్ టిక్కర్ ఒక ఏక్తార ఉండేది. ఆ ఏక్తారాయో సితారాయో వాయించుకుంటూ వీధి వీధి తిరుగుతూ వాళ్ళు పాడి ఎంత తత్వాలు అందించారో, ఎన్ని అనుభూతులు అందించారో, ఎన్ని యోగరహస్యాలు అందించారో, వైరాగ్య భవనాలు అందించారో, అవన్నీ వింటాం కానీ అన్నీ మర్చిపోతాం. అవి వింటాం, ఇంటికి వచ్చాక ఇడ్లీ తింటాం, మళ్ళీ దేని దారి దాందే. అయినా అవిని అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చి తిండి తినడం మానేస్తే ఇంకేమైనా ఉందా, ఆ శవాకారం మనమవుతాం తినకపోతే. అందువల్ల నా కర్మ నేను అనుభవిస్తున్నాను. పూర్వం సుదేహుడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఐదవ మనువు రైవత మనువు కాలంలో ఈ భూమండలాన్ని పరిపాలించాడు. విదర్భరాజు ఆయన. విదర్భ అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నది, నాగపూర్ ఉందే, ఈ నాగపూర్ అంతా కూడా విదర్భ ప్రాంతం. సరిగ్గా నాగపూర్ స్టేషన్ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే రుక్మిణీదేవి పుట్టిన కుండినపురం ఉంటుంది. ఆ కుండినపురంలో చిన్న ఎత్తైన కొండ మీద ఆనాడు రుక్మిణీదేవి శివపార్వతుల కళ్యాణం చేసి నమ్మి తినా మనంబున అని పాడుకున్నటువంటి గుడి ఉన్నది. ఆ గుడిని మేము చూసాం, మా అదృష్టం బాగుండి. ఆ ప్రాంతంలో మన లింగయ్య గారి చెల్లెలు అక్కడ ఉంటుంది. ఓసారి ఎప్పుడో పెడదాం, చాలా కాలం నుంచి అనుకుంటాం, కుదరట్లేదు. కానీ నాగపూర్ స్టేషన్లో దిగితే విదర్భ రాజధాని, ఆనాటి రాజధాని కుండినపురం చూడొచ్చు. రుక్మిణీదేవి కృష్ణుడు నా భర్త కావాలి అని పాటలు పాడుకుంది కదా పద్యాలను, ఆ పద్యాలు పాడిన స్థలం అండి. ఎంత అందంగా ఉంటుందండి ఆలయం, అద్భుతమైన ప్రాచీన ఆలయం, ద్వాపర యుగం నాటి ఆలయం. దాన్ని ఇంకా రక్షిస్తున్నారు. ఆలయం 2-3 సార్లు పునర్నిర్మాణం చేసిన విగ్రహములవే. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులల్మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ, హరిల్పతి చేయుమమ్మ, నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అని అమ్మవారిని స్తోత్రం చేసిందే రుక్మిణి. ఆ అమ్మ ఎంత అందంగా ఉంటుందో అక్కడ. ఆ ప్రాంతం అంతా విదర్భ. ఆ విదర్భ దేశాన్ని సుదేవుడు అని పేరు కలిగిన రాజు ఐదవ మనువు కాలంలో పరిపాలించేవాడు. ఆయనకి 2 కొడుకులు, ఒకడు శ్వేతుడు, ఆయన తమ్ముడు ప్రసిద్ధుడు. అందులో శ్వేతుడు అని పేరు కలిగిన వాడిని నేనే. ఆ విదేహరాజుగారికి, విదర్భరాజుగారికి పెద్ద కొడుకుని నేను. నేను చాలా ధర్మాత్ముణ్ణి. నేను చాలా కాలం భూలోకంలో శాస్త్రాలు చదువుకుని రాజునై ధర్మబద్ధంగా పాలించాను. నాకు జ్యోతిష్ శాస్త్రం బాగా తెలుసు. ఇక నేను చచ్చిపోవడానికి 3000 సంవత్సరాలు ఉంది అని కనిపెట్టాను. నా మరణ సమయం నాకు తెలిసింది. ఓహ్ ఇంక నేను ఉండేది కేవలం 3000 సంవత్సరాలే, ఇంక ఈ 3000 సంవత్సరములు రాజ్యపాలన చెయ్యకూడదని భావించి నా తమ్ముడికి పట్టాభిషేకం చేసి నేను దండకారణ్యంలో తపస్సుకు వెళ్ళిపోయాను. ఏంటి 3000 సంవత్సరాలు ఇంకా బతుకుతానడగా తపస్సుకు వెళ్ళేట ఆయన. మనవాడు 3 రోజులు చచ్చిపోతామంటే ప్లీజ్ అండి ఇంకొక 2 రోజులు ఇవ్వండి, వీలునామాలు చాలా ఉన్నాయండి, నేను ఇప్పుడే వెంటనే వెళ్ళాలండి. బంజారా హిల్సు, జూబిలీ హిల్సు, చందానగరు, కోకటపల్లి కాలనీ, ఒప్పలు, నాగోలు, హిమగిరి, భ్రమగిరి, ఇవన్నీ వెళ్ళి మేము చేయవలసిన పనులన్నీ చక్క పెడతాం. ఆఖరణ గురువుగారు చెప్పినట్టుగా ఇక ఆఖరణ విమానం వచ్చే ముందు ప్రాణం పోయే ముందు రామ అంటాం అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు రామ అనలేరు, ఏ డ్రామా ఆడలేరు. ఈయన కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఇంకా 3000 సంవత్సరాలు ఆయు ఉందట. అయినప్పటికీ తపస్సుకు వెళ్ళాడు. మహాతపస్సు చేశాను, ఆ తపస్సు వల్ల నాకు ఈ దివ్య శరీరం వచ్చింది. ఈ దివ్య శరీరంతో మానవ మాత్రుడు పొందలేని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిన ఏకంగా. ఏది స్వర్గమో చంద్రలోకమో కిన్నరలోకమో కింపురుషలోకమో ఇంకో లోకమో కాదట, ఏకంగా స్వర్గలోకానికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలన్నింటినీ దాటుకుని బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. అసలు బ్రహ్మలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు, అసాధ్యం అది. ఆ లోకానికి వెళ్ళాను. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు నాకు ఒక మంచి భవనం ఇచ్చాడు, ఆసనం ఇచ్చాడు. కానీ అదేం కర్మో, బ్రహ్మలోకానికి వెళ్ళగానే కడుపులో గంట కొట్టింది, ఆకలి వేసింది. బ్రహ్మలోకానికి వెళితే ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆనందమే వాళ్ళకి బ్రతుకు. అక్కడ ఇక్కడికి మళ్ళీ తినాల్సిన అవసరం ఉండదు. కానీ ఇంక అక్కడికి వెళ్ళాక కూడా గ్యాస్ ట్రబుల్ మొదలైంది, అక్కడికి వెళ్ళాక కూడా షుగర్ ట్యాబ్లెట్లు పెట్టుకెళ్లాల్సి వచ్చింది, బీపీ ట్యాబ్లెట్లు పెట్టుకెళ్లాల్సి వచ్చింది, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం అయ్యాయి, అన్నీ అవసరం అయ్యాయి. నాకు మతిపోయింది, ఇదేంటి కడుపులో ఈ వికారం ఏమిటనుకుని చుట్టుపక్కల వాళ్ళని ఈ బ్రహ్మలోకంలో ఆకలి వేస్తే ఏమి తింటామని కానీ వాళ్ళు ఎగాదిగా చూసి ఏమన్నా పిచ్చేమిటయ్యా, బ్రహ్మలోకంలో ఆకలి ఏమిటి, ఈ బ్రహ్మలోకంలోకి వచ్చిన దగ్గర నుంచి వాడు హాయిగా ఆనందంగా బ్రహ్మ బ్రహ్మ అనుకుంటూ బ్రహ్మానందం పొందుతాడు తప్ప ఇక్కడ ఆకలి ఉండదు దాహం ఉండదన్నారట. మరి నాకెందుకు వస్తుందంటే వాళ్ళు చల్లబోయారు, ఎందుకంటే ఇలాంటి అనుభవం ఇంత పూర్వం ఎవరికి రాలేదు, వీరికి మాత్రమే వచ్చింది. అందుకని బ్రహ్మ దగ్గరికే వెళ్ళమంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఈయన. బ్రహ్మదేవా, బ్రహ్మలోకంలో భూలోక మానవుడికి ఉన్న ఆకలి ఏమిటి? భూలోక మానవులు అంటావా, పొద్దున్నే లేవగానే కాఫీ పడాలి, కొందరికి టీ పడాలి, మళ్ళీ వంటాయనికి తలప్రాణ తొక్కొస్తుంది, ఎవడికి టీయో ఎవడికి కాఫీయో తెలియదు. నిజంగా ఈ మనుషులకండి యాత్రలు ఆర్గనైజేషన్లో వంట వాళ్ళు పడే బాధ అంత ఎంత కాదు. వాళ్ళ తంటాలన్నీ వింటే ఆశ్చర్యం అనమాట. ఒకడు వచ్చేట, ఏం కాఫీయే పెట్టావా, నేను టీ తాగుతావని తెలియదా అంటాడు. పోనీ టీ కాఫీలు పెడితే ఇంకోటి వచ్చి ఏ కాఫీలో పంచదార వేసావు అంటాడు. అంటే ఒకడికి పంచదార వేయకూడదు, ఒకడికి పంచదార వేయాలి. మళ్ళీ ఇంకోటి ఉంటాడు, ఎక్కువ పంచదార వేసేమేంటి అంటాడు. వాడికి మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా వేయాలి, ఎంత వేయాలో తెలియదు. ఇప్పుడు 4 డబ్బాలు పెట్టాలి, పంచదార ఎక్కువ వేసింది, తక్కువ వేసింది, ఎక్కువ తక్కువ కాకుండా వేసింది, అసలు పంచదార వేయింది, 4 కాఫీ డబ్బాలు, 4 టీ డ్రమ్ములు. ఆ టీ డ్రమ్ములో కూడా అసలు పూర్తిగా షుగర్ లేనిది, వితౌట్ షుగరు, షుగర్ లెస్, మళ్ళీ షుగరు లెస్సు కిస్సు కాకుండా మధ్యలో ఉన్నది, కొంచెం ఎక్కువ వేసింది. ఇలా ఇవన్నీ పెడితే అన్నీ అయ్యాక కూడా ఏమోనండి ఇంకొంచెం ఏదో డిస్సాటిస్ఫాక్షన్. ఒకడికి అల్లం ఉండదు, అల్లం వేయకూడదట టీలో, వాడికి బెల్లం వేయకూడదట, వాడికేమో ఏలకలు వేయకూడదట, ఇంక చస్తాడా వాడు, ఏమైపోతాడు. రాత్రి ఏమో 11-12 దాకా చెయ్యాలి, తెల్లారి మళ్ళీ 3 లేవాలి, లేచిన దగ్గర నుంచి ఇడ్లీలు టిఫిన్లు గందరగోళం వేయాలి. ఎంత డబ్బిస్తే మాత్రం వాళ్ళు మనుషులేనా, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి యంత్రాల్లో పనిచేస్తున్నారండి వాళ్ళు. పాప అటువంటి పుణ్యాత్ములకి చప్పట్లు కొట్టండి. మనం డబ్బివ్వచ్చుగాక, కానీ ప్రాంతం కానీ ప్రాంతంలో ఎంత కష్టపడుతున్నారో నేను కళ్ళారో చూసి చెబుతున్నమాట. మా పీఠానికి వచ్చి వంట చేస్తుంటారు కదా వాళ్ళు, అందుకే నేను ఎంతో కొంత ఇస్తూనే ఉంటాను. నేను పదో పరకో ఆఖరణ వాళ్ళకి ఇవ్వండిరా, 5 ఉన్నారు, ఎంతో కొంత మీకు తోచిన 1 రూపాయి ఇచ్చినా పుణ్యమే, అది అదో పుణ్యమే. మనం ఎంత డబ్బిచ్చినా సమయానికి ఎంత చేసి పెడుతున్న పుణ్యాత్ముల రుణం తీర్చుకోవడం మంచిది. నేను ఎప్పుడు అంటాను అన్నమాట, ఎవరు ఎంత చేస్తే దానికి తగినది ఎంతో కొంత ఇచ్చేయడమే. ప్రతిదానికి ఓ ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఇప్పుడు యజ్ఞాలు చేయించుకున్నాం, ఓ తృణము పడవ పెట్టండి, ఓ పారాయణ చేయించుకున్నాం, ఎంత ఇచ్చామన్నది కాదు. ఇప్పుడు 16 మంది ఉన్నారు, 16 మందికి 100 రూపాయలు ఇవ్వలేకపోయినా 16 పదులు ఇచ్చినా 160 రూపాయలతో మనకు కొంపలేం మునిగిపోవు, అవునా? అదొక అందం, అదొక న్యాయం. మీరు అడగచ్చు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం కదా అని. డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే మాత్రం మనం చేయగలమా? మీరు చేయగలరా? మీరే చూస్తున్నారు కదా. అందువల్ల శరీరం ఎంత అలిసిపోతుందో ఎంత పాడైపోతారో వాళ్ళని చూస్తే చాలేస్తుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే బ్రహ్మలోకానికి వచ్చాను కానీ నాకు ఈ వికారం పెట్టిందండి, ఇక్కడికి వచ్చాక ఆహారం తినాల్సి వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు, అన్ని బాధలు ఇక్కడే పడుతున్నాను, నేను ఎందువల్ల ఈ బ్రహ్మలోకములకు వచ్చి కూడా ఆకలి తట్టుకోలేకపోతున్నాను, అసలు ఈ దుస్థితి నాకు ఎందుకు వచ్చిందని అడిగాడు. అప్పుడు ఆయన నవ్వి, నువ్వు భూలోకంలో ఉండగా తపస్సు చేసావు, మంత్ర జపం చేసావు, యంత్రాలు వేసావు, తీర్థయాత్రలు చేసావు, కానీ ఎప్పుడైనా ఎవరికన్నా మంచినీళ్ళు దానం చేసావా, అన్నదానం చేసావా? మీ గురువు మీ దగ్గరకు వచ్చి, నాయన ఎన్ని తపస్సులు చేసినా జలదానము అన్నదానము చాలా గొప్పది, భూలోకంలో దానాలు చెయ్యాలని చెప్పేట. ఆ బంగారం దానం కంటే పెద్ద గొప్ప ఉందని అంతో ఎంతో బంగారం దానం చేసేట, అందువల్ల ఈయనకి బంగారు నగలు వచ్చాయి. కానీ అన్నదానం పెద్ద ఏం గొప్ప అండి? బోడి 10 రూపాయలు ఇస్తే అన్నం దొరకదా? బయట చెరువులు లేవా? మంచినీళ్ళు దొరకవా? అని మంచినీటిని అన్నాన్ని తృణీకరించి ఆ రెండూ దానం చెయ్యలేదు. పైగా వాటర్ బాటిల్స్ ఇస్తే సగం తాగి సగం నీళ్ళు పారబోసాడు. కాబట్టి చిన్న బాటిళ్ళు పుచ్చుకుని మోతిప్పి కొంచెం నీళ్ళు తాగి కొంచెం నీళ్ళు పారబోస్తే బ్రహ్మలోకానికి వెళ్ళిన దాహంతో పీడింపబడతారు. తర్వాత నేను మీకు చెప్పలేదు అనుకున్నారు, చెప్పాను, మీ ఇష్టం. రేపటి నుంచి బాటిల్స్ వదిలేద్దాం, బయట శుభ్రంగా తాగండి, పూర్తిగా తాగితే ఇంకో బాటిల్ తీసుకోండి, దొరికింది కదా అని సీసాలో కొంచెం తాగి ఫ్రీగా వస్తే ఫిరాయిల్ తాగడం కదా, అది మన డబ్బులే కదా, అదేం ఫ్రీగా రావట్లేదు కదా, మనం డబ్బులు కట్టాం తెచ్చారు, పూర్తిగా తాగాలి. కొంత పక్కవాడికి పోయండి, పర్వాలేదు, నేను చెప్పింది మంచినీళ్ళు పోయండి, మళ్ళీ సీసా అన్నాం కదానని ఇంకోటి అనుకున్నారు. కాబట్టి జలదానం ఎంత గొప్పదో ఆలోచించండి, అన్నదానం ఎంత గొప్పదానం ఆలోచించండి. అన్నదానమునకు సాటి వచ్చే దానము కానీ జలదానమునకు సాటి వచ్చే దానం కానీ లేవని అందుకని మన పెద్దలు చెప్పారు. ఆ రెండూ తప్పన్నీ చేశాడు, ఆ పాపం వల్ల బ్రహ్మలోకానికి వచ్చిన ఆకలి దప్పిగా పీడించాయి. అయ్యో, ఈ విషయం నాకు తెలియదండి, తెలిస్తే చాలా జాగ్రత్త పడేవాడిని అంటే, చెప్పారు మీ గురువుగారు వినలేదు అంతేను, ఏ పద్మాకర్ గారు ఇప్పుడు పురాణాలు చెప్పారు, మీరు విన్నారు, విని కూడా చేయకపోతే ఎవడేం చేస్తాడు? అవునా? నీ కర్మ అంతే, ఇప్పుడు నాకు దీనికి విముక్తి లేదా అన్నాడు ఆయన. నువ్వు భూలోక కాలమానం ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒకసారి, సంవత్సరంలో ఒకరోజు నువ్వు చచ్చిన రోజు నాడు భూలోకానికి వెళ్ళు, నీకు ఒక విమానం ఇస్తాను, ఆ విమానంలో భూలోకానికి వెళ్ళు, నీ శవం ఎవ్వరికీ కనపడకుండా నువ్వు తపస్సు చేసి శరీరం విడిచిపెట్టిన చెరువు దగ్గరే ఉంటుంది, ఆ శవం నీకు మాత్రమే కనబడుతుంది, ఆ శవం చెక్కు చెదరదు, కుళ్ళిపోదు, అందంగా ఉంటుంది, అన్నదానము జలదానము చెయ్యకుండా పిచ్చి పనులు చేసినందువల్ల నీ శవాన్నే నువ్వు పీక్కుదిను, నీ తపశ్శక్తి వల్ల ఆ శరీరం అమృతంలో ఉంటుంది నీకు, అది మాంసమైనా రుచిగా ఉంటుంది, ఎందుకంటే తపశ్శక్తితో తయారైన శరీరం అది, నువ్వు తిన్న వెంటనే మళ్ళీ శరీరం యథాతథంగా తయారవుతుంది, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మలోకానికి రా. ఇలా భూలోక కాలమాన ప్రకారం ఏడాదికోసారి వెళ్ళి ఆ శవాన్ని పీక్కుతిను అనగా, ఎంతకాలం అండి నాకు ఈ శవభక్షణ అన్నాడు ఆయన. అగస్త్యుడు కనపడేదాకా, అగస్త్యుడు మాత్రమే నిన్ను చూడగలడు, ఒకనొకప్పుడు అగస్త్యుడు ఆ దండకారణ్య ప్రాంతానికి వస్తాడు, ఆయన చూపు నీ మీద పడుతుంది, నిన్ను ఎవరిని అడుగుతాడు, వెంటనే నీ కథ చెప్పు, నీ దగ్గర ఈ మణి ఉన్నది, తపశ్శక్తితో సృష్టించుకున్న మణి, ఈ మణి ఆయనకి ఇచ్చేయి, ఆ మణి ఆయనకి ఇవ్వగానే నీ పాపాలు పోతాయి, అన్నదానం జలదానం చేసిన పుణ్యం వస్తుంది, అప్పుడు అగస్త్యుడు నిన్ను బ్రహ్మలోకానికి పొమ్మనగానే నువ్వు ఇక్కడికి వస్తావు, ఇక నీకు ఆకలి దప్పిగా ఉండదు, దానికి చిహ్నంగా అగస్త్యుడు నిన్ను అనుగ్రహించానగానే శవం మాయమైపోతుంది, శవం మాయమైతే అప్పుడు నీకు ఆకలి ఉండదట అనగానే అప్పటి నుంచి ఆయన వస్తున్నట్ట. ఎప్పటి 5వ మనువు, ఎప్పటి 7వ మనువు, అంటే దాదాపు 2 మన్వంతరముల కాలం శవభక్షణతో బతకవలసి వచ్చింది. వాడు చూసారా, అంతటి ధర్మాత్ముడికి తపశ్శాలికే అన్నదానం చేయకపోవటం వల్ల దిక్కు లేకపోతే ఇక మనలాంటి వాళ్ళ సంగతి చెప్పేది ఏముందండి? ఒకసారి ఆలోచించండి, అంతో ఎంతో అన్నదానం చేయండి అని ఎందుకన్నారు? ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే వీలున్నప్పుడు చెయ్యాలి, పాపం పేదవాడు వస్తాడు, ఇంత అన్నం పెట్టండి, ఏం పర్వాలే. మన వాళ్ళకి అదే చెప్పాను, ఎవరెవరో దూరం నుంచి వస్తారు, డబ్బులు కట్టకుండా కూడా చివరి మూమెంట్లో వస్తారు, పోలేండి, ఇంత అన్నం పెట్టండి పుణ్యం అంటే వాళ్ళు అలాగే చేస్తారు. పాపం ఎంతోమందికి పెట్టారట, 3 రోజులు 4 రోజులు పెట్టారట, వస్తారు, అన్నం పెడితే మనకేం కొంప మిలిగిపోదు, ఉన్న దాంట్లోనే పెడతాం, అన్నము జలము మాత్రం విడిచిపెట్టకుండా ఇవ్వండి, తనకు కలిగినంతలో పెట్టమన్నారు. ఎన్నిసార్లు పాడినా మళ్ళీ పాడుతూనే ఉంటాను, మీరు చేదస్తాం అనుకున్నా పర్వాలేదు, నాకు ఇష్టమైన పాట కనుక ఎన్నిసార్లు పాడుతున్నాను, ప్రతి పురాణంలో పాడుతున్నాను, మళ్ళీ పాడుకుందాం. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్నిదానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహి వీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహి వీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. ఈ విధంగా నేను అన్నదానం చేయక ఇంత బాధపడుతున్నాను, అగస్త్య నువ్వు వచ్చావు నీ వల్ల నాకు శాప విముక్తి అవుతుందని నా నమ్మకం. నన్ను చూడగలిగింది నువ్వే. బ్రహ్మగారు విధించిన కాల అవధి ఇప్పుడిక పూర్తవుతున్నది. 2 మన్వంతరముల కాలం ఆకలికి అలవటించిపోయి శవభక్షణ చేస్తున్న నన్ను అనుగ్రహించు. ఇదిగో మణి తీసుకో. ఈ మణి ధనమిస్తుంది, శాంతి ఇస్తుంది, సుఖమిస్తుంది, ఆనందమిస్తుంది, అనేక దివ్యశక్తులు ఇస్తుంది, కోరిన వస్తువుని ప్రసాదిస్తుంది అని ఆ మణి అగస్త్యుని చేతిలో పెట్టాడు. వెంటనే అగస్త్యుడు, తథాస్తు, ఈ మణి స్వీకరిస్తున్నాను. నీ పాత పాపం క్షయమైపోయి బ్రహ్మలోకంలో బ్రహ్మలోకవాసులు ఎలా ఉంటారో అలాగే సుఖంగా ఉందిగాక అన్నాడో లేదో శవమయమైపోయిందిటండి. అంటే శవమయమైందంటే ఇతను దోషం పోయింది. వెంటనే అగస్త్యునికి నమస్కరించాడు. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అంటే 2 మన్వంతరముల కాలం శిక్షలు అనుభవిస్తున్నవాడి పాపం తొలగించి బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండేలా చెయ్యగలిగే శక్తి అగస్త్యునిది. అది అగస్త్యుని మహామహిమ అంటే. ఆ అగస్త్యుడు ఆయనకి విముక్తిని ప్రసాదించగానే విమానం వెళ్ళిపోయింది. రామచంద్ర ప్రభువుకి కథంతా అయోధ్యలో అగస్త్యుడు చెప్పామన్నాడు. రామ, అదిగో ఆ శ్వేతుడిచ్చిన మణి ఇది. ఆ మహానుభావుడికి నేను విముక్తి ఇచ్చాను, అది కూడా నీ అనుగ్రహమే, నీ నామస్మరణం చేశాను, నాకు ఆ పుణ్యశక్తి వచ్చింది, ఈ మణి నువ్వు స్వీకరించు అనగానే రాముడు అప్పుడు ఆ మణి స్వీకరించి తన సభాసదులకి చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా అన్నదానం ఎంత గొప్పదో, జలదానం ఎంత గొప్పదో అర్థమైందా. కాబట్టి మనిషి ప్రాణం నిలబెట్టేది 1 జలం, 2 అన్నం, ఆ తర్వాతే మిగతావన్నీ. బట్టల కంటే కూడా ముందు ఆకలి ముఖ్యం కదా. ఆకలికి మలమలమాడిపోతున్నవాడు గొడ్డూడిపోయినా పట్టించుకోడండి, చిరిగిపోయిన గుడ్డలున్నా. అసలు ఇప్పుడు అందరూ చిరిగిన గుడ్డలే కట్టుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ అంతో ఎంతో మంచి గుడ్డలు కట్టుకుంటున్నారంటే ఆకలి తీరుతోంది కాబట్టి. ఆకలికి మలమలమాడిపోతున్నవాడు, బాబోయ్ నీకు తర్వాత దండం పెడతాను బాబు, మడి లేదు, తడి లేదు, పొడి లేదు, ముందు పెట్టు అవి పెట్టు అంటున్నారా లేదా. 2 రోజులు విమానంలో ప్రయాణం చేసి తిండి లేక మాడిపోయిన ఒక ఆయన ఢిల్లీలో దిగ్గానే పరుగు పరుగున క్యాంటీన్ ఎక్కడా, క్యాంటీన్ ఎక్కడా అన్నాడు. కాబట్టి ముందు అన్నిటికంటే అన్నం. ఆ అన్నానికంటే కూడా ఇంకా భయంకరమైన అది ప్రాణం తీసేది జలం. ఈ 2 దానం అత్యంత పవిత్రం. ఇది ఉత్తరకాండములో శ్వేతోపాఖ్యానం అనే ఉపాఖ్యానం. ఇది ఉత్తరకాండంలో రామాయణంలో ఉన్న కథ సమ కల్పిత కథ అనుకునేరు. ఇక్కడ రామాయణం అన్నది చూసుకోండి, రామచంద్రుడి సన్నిధానంలో జరిగిన కథ. అగస్త్యుడు మనకు అందించిన గొప్ప అద్భుతమైనటువంటి సందేశం. రామచరిత్ర, రామ పరిపాలనలో ఇన్ని ధర్మాలు ఉన్నాయండి బాబు. రాముడి కథవా, కాస్తాకొస్త కాదు. కేవలం రామాయణమే కాకుండా అనేక పురాణములు, అనేక సంహితలు ఉన్నాయి. పద్మపురాణంలో రాముడి కథ ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంటుంది, పరాశర సంహితలో బోలెడన్ని హనుమత్ కథలు ఉంటాయి, అందులో రాముడి కథలు ముడిపడి ఉంటాయి. ఇలా ఒకటేమిటి, అసలు రామ కథ చెప్పని పురాణం ఉందేమో చూడండి. ఆఖరికి రామాయణంలో ఉన్న రాముడి కథ ఎంత గొప్పదో అంత గొప్పగా భారతంలో అరణ్యపర్వంలో కూడా రాశారు. అరణ్యపర్వంలో మొత్తం రాముడి కథ అంతా చెబుతాడు. బృహదస్సుడు అనేవాడు వచ్చి అరణ్యపురం చాలా గొప్పది. ఆ అరణ్యపురంలో నలుడి చరిత్ర, ఇదిగో రాముడి చరిత్ర, మార్కండేయుడి చరిత్ర, ఇలాంటి ఎన్నెన్ని చరిత్రలు వచ్చి అక్కడ కూడా వచ్చింది. భాగవతంలో నవమస్కంధం అంతా రాముడి చరిత్రే. అసలు రాముడిని తలుచుకొనివాడు ఎవడూ లేడు, రామకథ రాయనివాడు లేడు, రాముని స్మరించనివాడు లేడు. పరమ నీచాతి నీచులు తిడుతూ కూడా రాముడిని తలుచుకుంటారు అనుకుంటే అది వేరే విషయం. రాహుగ్రహాలు కూడా తలుచుకుంటాయి కానీ కోపంతో తలుచుకుంటాయి, మనము భక్తితో తలుచుకుంటాం. భక్తితో అయినా చెప్పాను కదక, బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన, బంధుత్వంతో అయినా ద్వేషంతో అయినా లేక కష్టం వచ్చింది బాబోయ్ అనే కష్టం వచ్చినప్పుడు వచ్చిన బాధతో అయినా ప్రీతితో అయినా ప్రాణం పోతుందనే భీతితో అయినా భగవన్నామస్మరణం చేస్తే తత్ఫలితం పొంది తీరుతాం. ఈ విధంగా అప్పుడే చూస్తూ ఉండగా 5 రోజుల కార్యక్రమమే గడిచిపోయింది, ఇంకా కేవలం 1.5 రోజులకి వచ్చాం. అవునా, రేపు పగటి కార్యక్రమంలో తులసీదాస్ గారి చరిత్ర విందురు. కానీ ఇవాళ సాయంత్రం ఎందుకు చెప్పలేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి. పగటిపూట అయితే దానికి కొంత శక్తి వస్తుంది. పైగా రేపు ఏమిటి, ఇప్పుడు అర్థమైందా మీకు, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు రాముడికి నైవేద్యం వండాడు ఎవరు, తులసీదాస్. అందుకని ద్వాదశి ఘడియల కోసం ఆగాను షార్ప్గా 9 గంటలకి. రేపు ఈ తులసీదాస్ గారి చరిత్ర, ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇవాళ చాలా వరకు మీరు రాముడి యొక్క నామస్మరణ, తన్మహిమ, అన్నదాన మహిమ ఇవన్నీ తెలుసుకున్నారు. రేపు తులసీదాస్ గారి చరిత్ర తెలుసుకుందరు. కానీ సాయంకాలం కూడా పరాశర సంహితలో ఉన్న మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. ఇక ఎల్లుండి ఎలాగో ఏమి చేయాలో ఏమిటో రండి. అశోక్ గారు, విశోకుడు అని ఒక ఆయన ఉండేవాడు, భీముడికి రథసారథి, మంచి దిట్టంగా ఉంటాడని విన్నాం. కానీ మా విశోకులు వారు ఇప్పుడు మీకు చక్కగా వివరిస్తారు. అన్నీ వివరించిన తర్వాత హార తెచ్చుకుందాం. ఏమండి,
శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపు ఉదయం 5:30 షార్ప్గా హోమం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే కేవలం 70 మంది మాత్రమే హోమం చేసుకోవాలి. ఒకవేళ హోమం చేసుకోవడం ప్రారంభిస్తే 5:30 ప్రారంభిస్తేనే ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 బ్యాచీల్లో పారాయణ పనులు కూడా పారాయణం చేసుకోవాలి. వాళ్ళు కూడా హోమం చేసుకోవాలన్నమాట. కాబట్టి వీలైన త్వరగా 5:30 అక్కడ ఉంటే మీరు ఉన్నా లేకపోయినా ప్రారంభమైపోతుంది. కాబట్టి మీరందరూ ఉండి మీరు స్వతహాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. రేపు ఉదయం 9:00 యథావిధిగా గురుదేవుల ప్రవచనం ఉంటుంది. రేపు సాయంత్రం 4:00 గురుదేవుల ప్రవచనంతో పాటు గురు దంపతులకు, పారాయణ పరులకు, మా అర్చక స్వామివార్లకు విశేషంగా సన్మానం ఉంటుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి గురువులకు మనం ఎలా నమస్కరిస్తామో వారికి సత్కరించుకోవటం, సన్మానించుకోవటం మనందరి అదృష్టం. గురువులను పదే పదే ప్రార్థించడం, అవకాశం వచ్చినప్పుడల్లా వారిని సన్మానించుకోవటం మనందరి అదృష్టం. ఆ అవకాశం మరోసారి కలిగించినందుకు పూజ్య గురుదేవులకి మన కరతాళ ధ్వనులతో వారికి మన నమస్సులు తెలియజేసుకుందాం. మన ప్రణవపీఠం గురించి, అలాగే గురుదేవుల ప్రవచనాల గురించి మెయిన్గా యూట్యూబ్లో 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్, అందులో గురుదేవులు ప్రవచనం చేసినటువంటి అన్ని పురాణాలు, గురుదేవులు చేసినటువంటి అద్భుతమైన అష్టావధానాలు, శతావధానాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా విని తరించవచ్చు. అవి కేవలం పురాణాల రూపంలోనే కాకుండా ఒక్కొక్క విశేష తిథికి గురుదేవులు చెప్పినటువంటి ఆడియో క్లిప్పింగ్లు, 26 ఏకాదశుల కథలు, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే 5 నిమిషాల వీడియోల నుంచి దాదాపు 4 గంటలు 8 గంటలు వచ్చేలాగా ఒకేసారి ఒక పురాణం స్టార్ట్ చేస్తే 8 గంటల పాటు వినేలాగా, ఇంకా అనేక స్తోత్రాలన్నింటినీ కూడా గురుదేవులు మనపై దయతో సుందరకాండ శ్లోకాలన్నీ పారాయణం చేసి ఇచ్చారు. మనదీపవర్ణన శ్లోకాలన్నీ పారాయణం చేసి ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని మనం కనీసం స్తోత్రాలు కొన్ని మనకి నోటికి తిరగవు, కనీసం వాటిని విన్నా గురుదేవులు చెప్పారు మనకి ఇంట్లో వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా కనీసం 9 రోజుల పాటు ఆ మందీప వర్ణన శ్లోకాలు ఇంట్లో ఆడియో ప్లే చేసి వదిలేసేయండి అని చెప్పారు. కాబట్టి అటువంటి అవకాశం వచ్చినప్పుడల్లా మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ అనే ఛానల్ని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే శ్రీ ప్రణవపీఠం అని మరొక ఛానల్ ఉంది, అందులో పిల్లలందరూ కూడా భవిష్యత్ తరాలన్నీ చక్కదిద్దుకునేలాగా వారికి వేదగణితం నేర్పిస్తున్నారు, ఉచితంగా భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు, భాగవత కథలు నేర్పిస్తున్నారు.
రెండు గురువు గారు అయిన విషయం తెలియదు అది చాలామందికి. రెండు
ఆ రెండవ ఛానల్ కూడా మన గురుదేవులు మనందరి కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి ఛానల్ అన్నమాట. అదొక మరొక భక్తి ఛానల్ లాగా ఏర్పడిపోతుంది. అది కేవలం మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏదైనా ప్రత్యేక నైమిత్తిక తీది వచ్చింది అని అంటే ఆ రోజున ఏకాహ పారాయణలు చేస్తారు, పూర్తిగా 24 గంటల పాటు పారాయణలు చేస్తారు, అవకాశం దొరికినప్పుడల్లా సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పారాయణలు చేయడానికి కానీ మన పిల్లలకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా అనేక రకాల విద్యలు నేర్పించడానికి కానీ శ్రీ ప్రణవపీఠం ఛానల్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి, అంటే యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ ప్రణవపీఠం అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది, గురువుగారి లోగో వస్తుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఆ వాట్సాప్ సత్సంగాల్లో కూడా జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారిని మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆయా వాట్సాప్ గ్రూపుల్లో చేరుస్తాం, సంస్కృతం నేర్పిస్తున్నారు, మన సాయి గారు నమక చమకాలు నేర్పిస్తున్నారు, ఇంకా ఎన్నో కేవలం సంస్కృతం మాట్లాడటమే కాదు రాయటం, అదేవిధంగా ఇంగ్లీష్ భాష కూడా మాకు ఇంగ్లీష్ రాదండి అన్న వారికి ఇంగ్లీష్ నేర్పించడం, ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో అవి మనల్ని ఉత్తరింపజేసుకునేటువంటి ఛానల్ అది. ఆ రెండు ఛానల్స్ని బ్రహ్మశ్రీ వత్తిపర్తి పద్మాకర్ అఫీషియల్, అదేవిధంగా శ్రీ ప్రణవపీఠం అనే రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా శ్రీ వద్దిపర్తి పద్మాకర్ .org, శ్రీ వద్దిపర్తి పద్మాకర్ .org, సింపుల్గా వద్దిపర్తి పద్మాకర్ బుక్స్ అని కొట్టినా కూడా మనకి గురుదేవుల వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో ఈ స్తోత్రాలకు సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రణవ పద్మాకరం అని అద్భుతంగా ఏర్పాటైంది. మీలో ఎంతమందికి ప్రణవ పద్మాకరం అనే ఒక మాసపత్రిక, ఆన్లైన్ మాసపత్రిక ఉందని తెలుసు? 50% మందికి. కాబట్టి ప్రణవ పద్మాకరం అని ఆన్లైన్ మాసపత్రిక ఉన్నది, దానికి ఎలాంటి రుసుములే ఉండవు. ప్రతి నెలలో కూడా ఉన్నటువంటి తిథులు, వాటిలో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతి నెలలో ఎక్కడెక్కడ గుడిబడి నిర్వహించారు ఇటువంటి అనేక అంశాలు, పురాణంలో మహిళ యొక్క శక్తి, అదేవిధంగా వెంకటేశ్వర రహస్యం, మరికొన్ని గురుదేవులు మనకు ఐశ్వర్యయోగంలో కొన్ని నామాలు అందించారు, వాటికి ఇంకా కొనసాగింపుగా మరిన్ని నామాల యొక్క వివరణ, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి. అలాగే స్తోత్రాలని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదండి మాకు ఆడియోల రూపంలో వినాలనుంది అని అంటే ప్రతి ఒక్క పురాణం యొక్క ఆడియోని ఆ వెబ్సైట్లో పొందుపరచాం. ఇంకా కనీసం 5,000కు పైగా ధర్మ సందేహాలు, మనకి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి, ఒక్కొక్క పండగకి సంబంధించిన ధర్మ సందేహాలు ఉంటాయి, ఒక్కొక్క తిథికి సంబంధించిన ధర్మ సందేహాలు ఉంటాయి, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించిన ధర్మ సందేహాలు ఉంటాయి. కాబట్టి ఒక ప్రదేశానికి, ఒక తిథికి, ఒక ఇక ఈ కేటగిరీ అంటే, లేదు ఈ పురాణం అంటే, ఈ నెల అంటే, ఈ వారం అంటే, ఆ రోజు ఏమేం చేయాలి అనేటువంటి అనేక ధర్మ సందేహాలను గురుదేవులు మనకి దూరదర్శన్ ద్వారా కానివ్వండి, వివిధ రకాల ఛానళ్ల ద్వారా కానివ్వండి మనకు అందుబాటులో ఉంచారు. వాటన్నిటినీ పూర్తిగా కేటగరైజ్ చేసి ఒకసారి వద్దిపర్తి పద్మాకర్ .org, వద్దిపర్తి పద్మాకర్ .org అని టైప్ చేసి అందులో ధర్మ సందేహాలు డివిజన్లోకి వెళ్తే ఎన్నో ధర్మ సందేహాలు కేటగిరీస్ అయిపోయి ఉంటాయి. బహుశా మనలో ఉన్నటువంటి దాదాపు 90% ధర్మ సందేహాలు తీరిపోతాయి. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ధర్మ సందేహం కలిగిన ప్రతిసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అవన్నీ తీరిపోతాయి. అలాగే ఫేస్బుక్ పేజెస్ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్, అలాగే శ్రీ వద్దిపర్తి పద్మాకర్ సత్సంగ్ అనేటువంటి రెండు ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయి. ప్రతి అప్డేట్ మనకి వాట్సాప్ గ్రూపుల్లో ఎలాగో వస్తాయి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ కూడా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్. అయితే టెలిగ్రామ్ మనలో చాలామందికి వాడడం తెలియదు, అయినా కూడా మేము టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకున్నా వాట్సాప్ గ్రూపుల్లో మీలో అందరు వాట్సాప్ గ్రూపుల్లో లేని వారు ఎంతమంది? వాట్సాప్ సత్సంగంలో లేని వారు ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడ ఆంజనేయులు గారిని అడిగితే మిమ్మల్ని ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. మిగిలిన వారందరూ కూడా ఆల్మోస్ట్ 99% అందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నవారే. కాబట్టే మీకు అందరికీ యాత్రల వివరాలు తెలిసాయి. ఆ యాత్రల వివరాలు అవన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిరోజు పురాణం కాలక్షేపం 1-2 గంటల పాటు ఆ ఆడియోలన్నీ పెట్టేస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ధర్మ సందేహాన్ని, కాలం అనుకూలం అనేటువంటి ప్రతిరోజు పంచాంగాన్ని, ఇంకా ప్రణవపీఠం ద్వారా గురుదేవులు చేసేటువంటి విశేషమైన కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వీటన్నిటిలో మీకు అందుబాటులో ఉంటాయి. వాటన్నిటిని మీరు విని సద్వినియోగం చేసుకోండి. రేపు ఉదయం 5:30 హోమం ప్రారంభం అయిపోతుంది కాబట్టి 5:30 హోమగుండం దగ్గరికి వచ్చేయండి. రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రవచనం ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రవచనంతో పాటు గురుదంపతులకు, పారాయణ పరులకు, అర్చక స్వాములకు కూడా సన్మాన సత్కారాలు ఉంటాయి. ఈ 7 రోజులు అయోధ్యలో ఉన్నటువంటి భాగవత సప్తాహాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. జై శ్రీరామ్.
ప్రార్థన చేసుకుని హారతి ఇచ్చేసుకుందామా? నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా ఏ అందమైనా వెగటే నల్నా ఏ అందమైనా వెగటే నల్నా జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడనీయకల్నా నీ పాద సేవా విడనీయకల్నా శరణగతావన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం హే రాధేశ్యాం రాధేశ్యాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చప్పట్లో పడి మీరు గొంతు కలపడమే మర్చిపోయారు బాబు.